कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नंदगोपकुमाराय गोविंदाय नमो नमः। नमो पंकजनाभाय नमो पंकजमालिने नमो पंकजनेत्राय नमस्ते पंकजांग्री। हे कृष्णा करुणा सिंधु दीनबंधु जगत्पते गोपेशा गोपिका कांता राधा कांत नमोस्तुते। तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंदा श्री अद्वैता गदाधरा श्रीवासादि गौर भक्त वृंदा। हरे कृष्णा 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 हरे 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 राम राम राम। नमो ओम विष्णुपादाय कृष्ण प्रेष्ठाय भूतले श्रीमते भक्ति वेदांता स्वामिनिति नामिने। नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देश तारिणे। ओम अज्ञानातिमिरांधस्य ज्ञानांजनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। वाञ्छाकल्पतरुभयस्य कृपा सिंधु भयेव च पतितानां पावनेभ्यो वैभ्यो नमो नमः।
गत कोन्नि आदिवारल नुंचि मनं భగవద్గీత ప్రథమ అధ్యాయంలో ఉన్న శ్లోకాలు చర్చిస్తున్నాము. ఈ నూతన సంవత్సరము మనం ఒక సంకల్పం చేసుకున్నాము. ప్రతి ఆదివారం భగవద్గీత నుంచి శ్లోకాలు శిల ప్రభుపాద ఇచ్చిన భాష్యంని డీప్గా స్టడీ చేస్తూ ఎండ్ ఆఫ్ ది ఇయర్ వరకు 18 చాప్టర్స్ కంప్లీట్ చేయడానికి ప్రయత్నిస్తాము. సో ఎవరైతే ఈరోజు ఫస్ట్ టైం వచ్చారో వాళ్ళకి చిన్న రీక్యాప్ ఇస్తూ మనం ఎక్కడైతే ఆగామో అక్కడ నుంచి మళ్ళీ మన చాప్టర్ని కొనసాగిద్దాము. మనం చర్చించాము ఈ ఫస్ట్ చాప్టర్లో ఇంచుమించు 46 టోటల్ 46 శ్లోకాస్ ఉన్నాయి. 46 శ్లోకాలు ఉన్నాయి. ఈ భగవద్గీత ప్రథమ అధ్యాయాన్ని మనం రెండు భాగంలో విడితీయవచ్చు. ఒకటి సైన్య నిరీక్షణ. ప్రథమ కొన్ని శ్లోకాల్లో సైన్య నిరీక్షణ అవుతుంది. దుర్యోధన్ చెప్తున్నాడు, దుర్యోధన్ ఏం చేశాడంటే ద్రోణాచార్య దగ్గరికి వెళ్ళి మన సైన్యంలో ఎంతమంది ఉన్నారు, వాళ్ళ దగ్గర ఎంతమంది ఉన్నారు, ఎవరు ఎంత పవర్ఫుల్గా ఉన్నారని డిస్కషన్, అలాంటివన్నీ జరుగుతాయి. తర్వాత భాగంలో అర్జున్ విషాదయోగ. అర్జున్ నేను యుద్ధం చేయను, ఎందుకు చేయను, దానికి రకరకాలుగా కారణాలు ఇస్తాడు. సో కొన్ని ఆదివారాల నుంచి మనము ఈ సైన్య నిరీక్షణ యోగ గురించి చర్చించాము. ఈరోజు మనం కొంచెం దాన్ని టచ్ చేసి ఎక్కడైతే ఆపామో అక్కడ నుంచి మన అర్జున్ విషాద యోగ మొదలు పెడదాం. అయితే నాకు గుర్తున్న వరకు మనము ఏ శ్లోకం వరకు వెళ్ళాము, 24. సరే, సో ఓకే, వీఆర్ హియర్. సో మనం చర్చించాము ఎలా అర్జున్ మన హీరో తాలూకా ఎంట్రీ అయిపోయింది, అర్జున్ తాలూకా రథం గురించి కూడా వివరించారు, ఎలా 4 శ్వేత అశ్వాలతోని కపిధ్వజతోని అర్జున్ రథం మీద ఉన్నాడు, చాలా ఉత్సాహంగా ఉన్నాడు, యుద్ధం చేస్తాను అని నిశ్చయించే వచ్చి ఉన్నాడు. కృష్ణ తన సారథి గాని చక్కగా రథని నడుస్తున్నారు. ఈ మధ్యనే అర్జున్ ఒక మాట అంటాడు. అర్జున్ కృష్ణుడితో అంటాడు, నా ఒక రథాన్ని ఈ ఇద్దరు సేనల మధ్యలో తీసుకువెళ్ళండి, నాకు చూడాలనుంది నేను ఎవరితో యుద్ధం చేస్తున్నాను. నేను మీకు దాని ఒక ఆంతరిక అర్థం చెప్పాను, మన జీవితంలో దాన్ని ఎలా తీసుకోవాలి. అర్జున్ యుద్ధం చేసే ముందు ఎవరితో యుద్ధం చేస్తున్నాను, నా శత్రువులు ఎవరు, వాళ్ళ ఒక శక్తి సామర్థ్యం ఎంత ఉంది చూసుకోవడానికి వెళ్ళి ఉంటాడేమో. అలానే మనం కూడా మన జీవితంలో మన శత్రువులు అంటే కామ క్రోధ మోహ మద మత్సర్య, వాళ్ళతో యుద్ధం చేసినప్పుడు అసలు ఎక్కడ మనకి అది ఎఫెక్ట్ అవుతున్నాయి, ఎక్కడ మనకి అది డిస్టర్బ్ చేస్తున్నాయి, అది మనం బాగా మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ పట్టుకొని చూసుకోవాలి. ఏ ఇన్సిడెంట్ మన మోహాన్ని పెంచుతుంది, ఎలాంటి మాటలు వింటే మన మోహం పెరుగుతుంది, ఎలాంటి దృశ్యాలు చూస్తే మన ఆసక్తి పెరుగుతుంది, అలాంటివి మనం కేర్ఫుల్గా ఎగ్జామిన్ చేయాలి. జస్ట్ లైక్ ఒక రాజా ఇంకొక రాజాతో యుద్ధం చేయాలని అనుకుంటే వాళ్ళు ఏం చేస్తారంటే, మొట్టమొదటి ఆ రాజా తాలూకా ప్యాలెస్ ఏ భవనంలో ఆ రాజా ఉన్నాడో ఆ భవనంలో క్రాక్స్ ఎక్కడ ఉన్నాయి అది ముందు చూసుకుంటారు. ఎక్కడైతే క్రాక్స్ ఉంటాయి అక్కడే అటాక్ చేస్తారు, ఎక్కడైతే ఎక్కువ సైనికులు లేరు అక్కడే అటాక్ చేస్తారు. అలానే మనకు కూడా కొన్ని వీక్ పాయింట్స్ ఉంటాయి మన లైఫ్లో, ఇదంటే నేను మానలేను, ఇదంటే నేను చేయలేను, మార్నింగ్ మంగళహారతి అంటే నేను రాలేను, కొన్ని వీక్ పాయింట్స్ ఉంటాయి. కృష్ణుడు అంటే ఇష్టం, గురుపీద శ్రద్ధ ఉంది, కానీ కొన్ని వీక్ పాయింట్స్ ఉన్నాయి, అది మనం అర్థం చేసుకోవాలి. ఇది నా వీక్ పాయింట్, ఇక్కడ ఇది నేను డెవలప్ చేయాలి, ఇక్కడ నేను సైనికులు తక్కువ పెట్టి ఉన్నాను, నేను అఫెక్ట్ అయిపోతున్నాను, దీన్ని లోబడిపోతున్నాను, నేను దాన్ని కాంకర్ చేయలేకపోతున్నాను. సో అక్కడ మనం కూడా ఎక్కువ సైనిక్ డిప్లాయ్ చేయాలి, అక్కడ ఎక్కువ సైనికులు పెట్టుకోవాలి, ఇంకేదో గుర్తించాలి, ఎలాగో మనని మనం మోటివేట్ చేసుకోవాలి, నేను ఇది చేయవలసింది, ఇది నా వీక్ పాయింట్. సో ఇక్కడ అర్జున్ కూడా కృష్ణుడితో చెప్తున్నారు, ఐ వాంట్ టు సీ, నేను చూడాలనుకుంటున్నాను నా శత్రువులు ఎవరు, నన్ను తీసుకువెళ్ళండి. తర్వాత శ్లోకం మనం చూసాము, సంజయోవాచ. సంజయ్ దగ్గరకు వచ్చేసి ఇక్కడ మనం ఆపాము, ఇక్కడ మనం మళ్ళీ మొదలు పెడదాం. సంజయోవాచ ఏవం యుక్త ఋషికేశో గుడాకేశేన భారత సేనయోరుభయోర్ మధ్యే స్థాపయిత్వా రథోత్తమం. సో సంజయ్ మన కమెంటేటర్ చెప్తున్నాడనమాట, ఇలా చెప్పినప్పటికీ కృష్ణ అర్జున్ తాలూకా రథాన్ని తీసుకొని సేనా మధ్యలో వెళ్ళారు అని. ఇక్కడ ఒక మాట వస్తుంది, గుడాకేశేన భారత, ఓ డిసెండెంట్ ఆఫ్ భరత, హ్యావింగ్ దస్ బీన్ అడ్రెస్ బై అర్జున్. ఇక్కడ అర్జున్కి గుడాకేశ్ అంటున్నారు. గుడాకేశ్ అంటే ఎవరైతే నిద్రని నియంత్రించగలుగుతారు. నిద్రని నియంత్రించడం చాలా కష్టం, మన భక్తులు చూస్తాం మన ఓన్ జీవితంలో నిద్రని నియంత్రించడం చాలా కష్టమైపోతుంది. మార్నింగ్ లేలేము, చాలామంది క్లాసులో పడుకుంటారు, ఐస్ ఇలా క్లోజ్ అయిపోతుంది. కానీ గుడాకేశ్ అంటే ఎవరైతే నిద్రని నియంత్రించగలుగుతారు. అర్జున్ యూస్ టు స్లీప్ బై చాయిస్, తన ఇష్టం, తను ఎప్పుడు పడుకోవాలనుకుంటే పడుకుంటాడనమాట. అంటే మనం ఏం చేస్తాం, టైం చూసి ఇంకా 10 దాటిపోయినా పొడలే, చాలామందికి 11 దాటిపోయినా ఇంకా ఐస్ క్లోజ్ అయిపోతాయి. కానీ అర్జున్కి అలా కాదనమాట, తను ఎంచుకోవచ్చు టైమింగ్స్, నేను 3 డేస్ పడుకోను అంటే పడుకోడు, ఈ పని అయిపోయిన తర్వాత పడుకుంటాను. సో అంత నియంత్రణ తనకి నిద్ర మీద ఉండేదన్నమాట. మనం చరిత్రలో చూస్తే నెపోలియన్ బోనపార్ట్ గురించి కూడా, అంటే నెపోలియన్ బోనపార్ట్కి అర్జున్తో మనం కంపేర్ చేయలేము, మీకు అర్థం ఎక్స్ప్లెయిన్ చేయడానికి చెప్తున్నాను అనమాట. తను కూడా అలాగే చేసేవాడు అనమాట, హీ యూజ్ టు కంట్రోల్ హీ స్లీప్. అండ్ తను గుర్రం మీద పడుకునేవాడు అనమాట, గుర్రం చి తను చాలా ఎక్కువ యుద్ధాలు చేసేవాడు. సో అంత టైం లేదనమాట 2-3 రోజులు ఇక్కడ పడుకొని మళ్ళీ అక్కడికి వెళ్ళాలని. సో గుర్రం మీద ఎన్నప్పటికీ పడుకునేవాడు అనమాట. అఫ్కోర్స్ అది పెద్ద గ్రేట్ ఏం లేదు, సి మనం ప్లేన్లో పడుకుంటాం, ట్రైన్లో పడుకుంటాం, ఇది మనం యాత్ర చేసిన వాహనాలు, ఇది ఆ రోజుల్లో వాహనం అదే హార్సే అనమాట. సో వాళ్ళు కూడా అలా పడుకునేవారు అనమాట. సో గుడాకేశ అర్జున్ నిద్ర మీద కూడా తన నియంత్రణ ఉంది. మనం ఈ భగవద్గీత అంతా గమనిస్తే ప్రతి శ్లోకంలోనే అర్జున్కి ఒక కొత్త పేరు చెప్తారు, కృష్ణకు ఒక కొత్త పేరు చెప్తారు, అండ్ దాని వెనక కారణం ఉంటుంది. సో ఇక్కడ సంజయ్ మాట్లాడినప్పుడు చెప్తున్నాడు అనమాట, నేను మామూలు మనిషి గురించి మాట్లాడలేదు, ఎవరైతే నిద్రని కూడా నియంత్రించగలుగుతాడో అలాంటి అర్జున్ గురించి నేను మాట్లాడుతున్నాను అని తన మంచి మంచి గుణాలని మళ్ళీ మళ్ళీ పాయింట్అవుట్ చేస్తున్నాడు. ఎందుకంటే మనం ముందే చెప్పాం కదా, సంజయ్ మనకి ప్రోగా ఉన్నాడు, కృష్ణుడికి ప్రోగా ఉన్నాడు, పాండవాళ్ళకి ప్రోగా ఉన్నాడు. ఎలా అయితే సాక్షి పేపర్ ఈనాడు పేపర్లో మనకు తెలిసిపోతుంది ఎవరు ఎవరికి ప్రోగా ఉన్నారు, అలానే ఈ న్యూస్లో కూడా సంజయ్ ప్రోగా ఉన్నాడు మనకు తెలిసిపోతుంది. ఎందుకంటే అర్జున్ మాట వచ్చినప్పటికీ తనకి ఎంత ఆనందం, రెండు మూడు యాడ్జెక్టివ్స్ కలిపేసే మాట్లాడతాడనమాట. సో గుడాకేశ అని అంటున్నారు, he drew up the fine chariot in the midst of both the armies. Tanu ready ayipoyaru. Ikkada Srila Prabhupada bhashyamlo ade antunaru, a devotee of the Lord can never be free from thinking of Krishna's name. So ikkada manam ee Gudakesh gurinchi explain chesinappudu manam ankochu, oho aithe evaraithe nidrani niyantrinchagalte tane goppa bhaktuda, ఎవరైతే అలా కాదు. ఇక్కడ శ్రీల ప్రభుపాదు అంటున్నారు, నిద్ర అయినా లేచినప్పుడైనా ఎవరైతే కృష్ణుడిని ఒక నిమిషం కోసం కూడా మర్చిపోడు తనే గొప్ప భక్తుడు. లేదంటే మనం మళ్ళీ వేరే మెడిటేషన్లో వెళ్ళిపోతాం, భక్తి చేయము, రాత్రంతా స్టార్ టీవీ స్టార్ న్యూస్, నేను నిద్రని నియంత్రించాను మాతాజీ అని క్లారిఫై చేస్తున్నారు. అలా నిద్రని నియంత్రించడం కాదు, మీరు పడుకున్నా లేచినా కృష్ణుడిని ఒక నిమిషం కోసం కూడా మర్చిపోరు అలాంటి భక్తులు, అంటే అర్జున్ అలాంటి గుణాలు కలిగేసి ఉన్నాడనమాట. నెక్స్ట్ శ్లోకంకి వెళ్ళిపోదాము. భీష్మ ద్రోణ ప్రముక్తః సర్వేషాం సామహీక్షితం ఉవాచ పార్థ పశ్యేతాన్ సామవేతాన్ కురునితి. సో ఇక్కడ కృష్ణుడు అంటున్నారు, ఇక్కడ కృష్ణుడు అంటున్నారనమాట, జస్ట్ బిహోల్డ్ పార్థ, ఆల్ ద కురూస్ అసెంబ్ల్డ్ హియర్. సో కృష్ణుడు డైరెక్ట్గా మాట్లాడలేదు, సంజయ్ దృతరాష్ట్రతో చెప్తున్నారు కృష్ణుడు ఏం చెప్తున్నారు. సో ఇక్కడ సంజయ్ అంటున్నారు, కృష్ణ భీష్మ ద్రోణ అందరి ముందు అక్కడ అతనికి తీసుకువెళ్ళిన తర్వాత భగవంతుడు పలికారు, ఓ పార్థ చూడు, ఇక్కడ ఎవరిని చూడమన్నారు, కురూజ్ని. ఈ శ్లోకంకి ఇంత డీటెయిల్ వెళ్ళే అవసరం ఏంటి మాతాజీ, సింపుల్గా ఒక లైన్ చెప్పాడు, చూడు ఇక్కడ కురు ఉన్నారు. కానీ ఇదే శ్లోకం చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ప్రాబ్లమ్స్ అంతా ఈ శ్లోకం నుంచి మొదలైంది. ఇక్కడ ఏం చెప్తున్నారు, జస్ట్ బిహోల్డ్ పార్థ. పార్థ ఎందుకు చెప్పాడు, పార్థ అంటే ఎవరైతే ప్రితాపుత్ర, ప్రిథ అంటే ఎవరు, కుంతిదేవి, ప్రితాపుత్ర. కుంతిదేవి తాలూకా పేరు ప్రిథ ఎందుకుంది, పృథ్వీలాగా కష్టాల్ని భరించే శక్తి కుంతిదేవిలో ఉండేది, సో ఆవిడకి ప్రిథ అని పేరు వచ్చిందనమాట. సో ప్రిథ తాలూకా పుత్రుడు పార్థ, పార్థ అని, పార్థ అని పేరు ఇచ్చారు. సో ఇక్కడ ఎందుకు కృష్ణుడు ఆ పేరుతో పిలుస్తున్నారు అర్జున్కి, అంటే ఇప్పుడు నువ్వు చాలా బేర్ చేసుకోవాలి, నీ టాలరెన్స్ పవర్ బాగుండాలి, ఎలా అయితే నీ తల్లి ఎంతలాగా కష్టాలు భరించింది, ఇంకా నువ్వు చాలా జీవితంలో ముందు ముందు భరించాలి. ఏం భరిస్తాడు అంటే ఇదే, ఈ దుఃఖం, నేను నా రిలేటివ్స్ని ఎలా చంపుతానని ఆ దుఃఖం. సో అందుకని అంటున్నారు, ఓ పార్థ జస్ట్ బిహోల్డ్ ఆల్ ద కురూస్ అసెంబ్ల్డ్ హియర్. సింపుల్గా ఒక లైన్లో భగవంతుడు అన్నారు, కురువుల్ని చూడు. తను చూశాడా కురువుల్ని, రససా తన కురువుల్ని చూశాడా, రత్నకరుడు తన కురువుల్ని చూశాడా, గుప్త ప్రభు తన కురువుల్ని చూశాడా, ఎంతమంది చెప్తున్నారు చూశాడని, అమ్మ అంత భయం ఎందుకు అమ్మ, చేతి రేజ్ చేయడని. ఎంతమంది చెప్తున్నారు చూడలేదని, అంతే రేజే చేయొద్దు, సేఫ్ సైడ్, అన్నిటికీ మనమే గెలుస్తాం. చూడలేదు, తను ఏం చూడమన్నాను, కురువుల్ని చూడమన్నారు. తను ఏం చూశాడు తర్వాత శ్లోకంలో చెప్తాడు, పిత ఏం చెప్తున్నారు, పుత్రాన్ పౌత్రాన్ సఖింస్తత, కురువుల్ని చూడమన్నారు. తను ఎవరిని చూస్తున్నాడు, పిత్ర పౌత్ర గ్రాండ్ ఫాదర్ 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 ఇన్ లా ఫ్రెండ్ అన్నీ చూస్తున్నాడు. కృష్ణుడు అలా చెప్పాడా చూడమని, సీ యువర్ ఫ్రెండ్స్ రిలేటివ్స్ యువర్ గ్రాండ్ ఫాదర్, సింప్లీ కురువుని చూడమని. ఇక్కడే తప్పు చేశాడు, ఇక్కడ గీత అంతా సృష్టించడమైంది. తను సింపుల్గా కురువుల్ని చూసి వచ్చేస్తే అయిపోయింది, తన రిలేటివ్స్ని చూసుకున్నాడు. అడ్జెక్టివ్స్ మనం యాడ్ చేస్తాం, గురువు ఇచ్చిన ఆదేశాల్లో కూడా సింపుల్గా ఆదేశాన్ని మనం తీసుకోము, దాంట్లో అడ్జెక్టివ్స్ మనం యాడ్ చేస్తాం. ఇక్కడ సింపుల్గా చెప్పారు సీ అని చెప్పారు, చూడు. ఎవరిని చూడు? కురువుల్ని చూడు. తన కురువుల్ని చూడలేదు, తన రిలేటివ్స్ని చూశాడు. అడ్జెక్టివ్స్ మనం యాడ్ చేస్తాం. వర్డ్ అండ్ వర్డ్ మధ్యలో మీనింగ్స్, దాని ఒక ఇంటర్ప్రిటేషన్, ఇంటర్ప్రిటేషన్కి ఏమంటారు, అనువాదమేనా, రకరకాల అనువాదం మనం చేస్తాం. చాలా సింపుల్గా చెప్పిన ఈ వర్డ్ని మన వేరే వేరేగా అనువాదం చేస్తాం. ఒక హస్బెండ్ వైఫ్లో హస్బెండ్ నేచర్ చాలా యాంగ్రీగా ఉందన్నమాట, ఎప్పుడు చూసినా కోపపడుతూ ఉంటాడనమాట. సో ప్రతిరోజు పాపం ఆవిడ బాగానే ఉంటుంది, కానీ పొద్దున లేచిన వెంటనే తొందరగా గరం పని ఇస్తావా లేదా, ఇచ్చేస్తావా లేదా, ప్రతిరోజు కోపంతో మాట్లాడడం అనమాట. ఎక్కడుంది నా వేడి నీళ్ళు, ఇంకా నాకు టైం అయిపోయింది, వేడి నీళ్ళు చేస్తావా లేదా అని. ఆవిడ భయం భయంతో ఏమో చేయకపోతే ఏం చేసేస్తాడేమో అని వెంటనే, చేస్తావా లేదా, లేదంటే చూసుకో, లేదంటే చూసుకో, ఆ భయం అనమాట. ఒకరోజు కిటిపాటికి వెళ్ళి అన్నమాట ఫ్రెండ్స్తో మాట్లాడుతుంది, నా హస్బెండ్ అంటే చాలా భయము, మార్నింగ్ లేచిన వెంటనే నేను గరం పని చేస్తావా లేదా, చేస్తావా, లేదంటే చూసుకో అంటాడు, నాకు చాలా భయంగా ఉంటుంది. మంచి ఫ్రెండ్ దొరికిందనమాట, ఆవిడ అనిందనమాట, ఎందుకు భయం, భయం ఎందుకు, అతను అలా మాట్లాడతాడు కదా, రేపు పొద్దున అతను అలా మాట్లాడితే నువ్వు అడుగు, చెయ్యకపోతే ఏం చేస్తావు. మరుసటి రోజు మళ్ళీ హస్బెండ్ వేకప్ అయిపోయి, గరం పని తొందరగా ఇస్తావా లేదా, లేదంటే చూసుకో, వెంటనే ఆవిడ కరేజ్తోనే చెయ్యకపోతే ఏం చేస్తావు, వెంటనే హస్బెండ్ అన్నాడు, సల్ల నీళ్ళు స్నానం చేసుకుంటాను, సల్ల నీళ్ళు స్నానం చేసుకుంటాను. అంత భయపడ, తను ఎప్పుడైనా ఏమైనా చెప్పాడో ఏదైనా చూసుకో, నేను ఏం చేస్తాను చూసుకో, అంతే, చల్ల నీళ్ళు స్నానం చేసేసుకుంటాను అంతే. అతను సింపుల్గానే మాట్లాడాడు, కానీ ఈవిడే దీనికి ఏదేదో అనువాదం చూసుకుంది, ఇలా చేసేస్తాడేమో, కొట్టేస్తాడేమో, ఇలా చేస్తాడేమో, ఏం లేదు, సింపుల్గా చెప్పాడు. ఇక్కడ భగవంతుడు సింపుల్గానే చెప్పారు, చూడు కురువుల్ని చూడు. అర్జున్ దీనికి ఎంతో మీనింగ్ తీశాడు, ఓ నా గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ సన్స్ కూడా ఉన్నారనమాట. సో వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. గురువులు ఇచ్చిన ఆదేశాలు, సూచనలు యాజ్ ఇట్ ఈజ్ పాటించాలి, దాంట్లో మన బ్రెయిన్ యూజ్ చేసుకోకూడదు. రేడియోలో చాలా ఛానల్స్ ఉంటాయి, ఎఫ్ఎం ఛానల్స్, 92 పని, ఇది అది అది, అన్నీ ఒకేసారి ఆన్ చేసేస్తే ఏది వినబడదు, ఒకే ఒకటి ఆన్ చేసుకోవాలి. మన బ్రెయిన్ యూజ్ చేస్తాం, గురువు ఇచ్చిన ఆదేశాల్లో మన బ్రెయిన్ కొంచెం కలుపుతాము, దాని ఒక ఆదేశాన్ని మంచిగా తయారు చేస్తాం, అది ఉల్టాగా అయిపోతుంది. యాజ్ ఇట్ ఈజ్ మన బ్రెయిన్ ఆఫ్, మన ఛానల్ ఆఫ్, గురు ఛానల్ ఆన్, చేయమంటే చేస్తాం, లేయమంటే లేస్తారు, పడుకోమంటే పడుకోవటం, అంతే సింపుల్గా లైఫ్ వెళ్ళిపోతుంది, అంత కాంప్లికేషన్ చేసే అవసరము లేదు. సో ఇక్కడ అంటున్నారు, యాజ్ ఎ ఫ్రెండ్ కృష్ణ అంటున్నారు, కృష్ణ ప్రభుపాద్ ఇక్కడ భాష్యంలో అంటున్నారు, that as a friend Krishna wanted to inform Arjun that Arjun, because you are the son of Pritha, the sister of his own father Vasudeva, I have agreed to be your charioteer. Indaka partha taluga meaning cheppanu, malli Krishnudu ikkada Prabhupada bhashyamlo antunaru enduku Pritha partha ni pilcharu ante, Bhagavanturu malli malli cheptunaru endukante nu na relative ani ee roju nenu ee place lo unnanu, chala chala premato niku teesko vachanu, nu choodu ani cheptunaru anamata. సో ఈ యొక్క శ్లోకం నుంచి మనం నేర్చుకోవాల్సిన గుణపాఠం ఏంటంటే, గురువు ఇచ్చిన ఆదేశాల మీద సందేహం అనేది ఉండకూడదు, సందేహం అనేది పుట్టకూడదు. ఇది ఎలా అవుతుంది, ఆయన అలా అంటున్నారు కానీ అది ఎలా జరుగుతుంది, అది ఎలా పాసిబుల్ ఉంది. భగవద్గీత తాలూకా వింటే ఆశ్చర్యపోతారు, మొట్టమొదటిసారి భగవద్గీత అనేది ఇస్కాన్లో ఎలా ప్రింట్ అయింది, ఆశ్చర్యపోతారు. శ్రీల ప్రభుపాద్ 1965లో అమెరికా వెళ్ళారు, అమెరికా వెళ్ళే ముందు భగవద్గీత మొత్తం అనువాదం చేసేసారు, 1000 పేజెస్కైనా పెద్ద పుస్తకం లాగే తయారైంది, కానీ పబ్లిష్ అవ్వలేదు, పేపర్స్లో ఉన్నాయి, మ్యానుస్క్రిప్ట్స్ ఉన్నాయన్నమాట, కానీ ఎవరో ఆ మ్యానుస్క్రిప్ట్స్ దొంగలించేశారు, అంత కష్టపడి రాసిన మ్యానుస్క్రిప్ట్స్. 1965లో ఇలా దొంగలించిన తర్వాత ఆయన అమెరికా వెళ్ళడము, 66లో ఇంకొక ఘటన జరిగింది, ఆయన కష్టపడి రాయాలనుకున్నప్పటికీ టైప్ రైటర్, తన టేప్ రికార్డర్ అది కూడా ఎవరో దొంగిలించేశారు. కానీ ప్రభుపాద్ ఒక డిటర్మినేషన్ పోలేదు, ఆయన ఎలాగో మళ్ళీ ట్రాన్స్లేట్ చేస్తున్నారు, మళ్ళీ అంతా రాస్తున్నారనమాట. 1967 కల్లా ఆ భగవద్గీత ట్రాన్స్లేషన్ పూర్తయిపోయింది. ఇప్పుడు ఎవరు పబ్లిష్ చేస్తారు దానికి? ప్రభుపాద్ అంటే ఎవరు తెలియదు వెస్టర్న్ వరల్డ్లో, ఎవరు పబ్లిష్ చేస్తారు. సో ఆయన ఆ రోజుల్లో ఎలెన్స్ గిన్స్బర్గ్ అని ఒక పోయట్ ఉండేవాడు. తను ప్రభుపాద్ దగ్గరగా రెగ్యులర్గా వచ్చేవాడు. శిల ప్రభుపాద్ తనకి రిక్వెస్ట్ చేశారు, మీరు పోయట్ కదా, మీరు పబ్లికేషన్ చేస్తూ ఉంటారు, నా ఈ పుస్తకం మీరు పబ్లిష్ చేయండి. తను ట్రై చేశారు కానీ చేయలేకపోయాడు. శిల ప్రభుపాద్ తాలూకా ఇంకొక శిష్యుడు ఉండేవాడు రాయ్ రామానంద, తనకి చెప్పాడు నీ కొంచెం పబ్లికేషన్ కోర్స్ తీసుకున్నావు కదా, నువ్వు ఏదైనా ట్రై చేస్తే పుస్తకం పబ్లిష్ చేయడం. తను కూడా ప్రయత్నించాడు, అవ్వలేదు. మొత్తం మీద ఎవరు బ్రహ్మానంద, ఎప్పుడైతే బ్రహ్మానంద ఇస్కాన్ జాయిన్ అయ్యారు, ప్రభుపాద్ తనతో కూడా అన్నారు ఈ పుస్తకం నువ్వు పబ్లిష్ చేయి. కానీ బ్రహ్మానంద్లో ఒక క్వాలిటీ ఉంది, తనకి ప్రభుపాద్ మీద చాలా ఎక్కువ ఫేత్ అన్నమాట. ప్రభుపాద్ ఏది చెప్తే అది అవుతుంది, తనకి ఇంకొక సందేహం రాదు. తన మనసులో అనుకున్నాను నాకు పబ్లిషింగ్ గురించి ఏం జ్ఞానమే లేదు, అసలు పుస్తకం పబ్లిష్ చేయాలంటే ఎవరు ఎక్కడ ఎవరు దగ్గర వెళ్ళాలి అది కూడా నాకు తెలియదు, కానీ నా గురుగారు చెప్పారు కదా నేను చేస్తాను, నేను ఎలాగో చేస్తాను దాన్ని. తను ప్రయత్నిస్తున్నాడు. ఈ మధ్యలో ఏమైంది, ఇస్కాన్ వాళ్ళు అంటే ప్రభుపాద్ ఆ కొత్త సెంటర్లోనే న్యూయార్క్లోనే వాళ్ళు ఒక ఆల్బమ్ తీశారు. ఆల్బమ్ పేరు హ్యాపెనింగ్స్ అన్నమాట. దాంట్లో ప్రభుపాద్ పాడిన పాటలు వాళ్ళు ఒక ఆల్బమ్ లాగా క్రియేట్ చేసి దాన్ని అమ్ముతున్నారన్నమాట. దాన్ని అమ్మడానికి కూడా ఎవరు వచ్చి కొంటారు, అంతమంది ఫాలోవర్స్ ఎవరు లేరు. సో విలేజ్ వాయిస్ అని ఒక న్యూస్ పేపర్ ఉండేది, ఆ న్యూస్ పేపర్లో అడ్వర్టైజ్మెంట్ వేశారు, ఇలా మేము ఒక హ్యాపెనింగ్స్ అని ఆల్బమ్ ఉంది, ఇలా ఒక ఇండియా నుంచి వచ్చిన సెయింట్ పాడిన వాయిస్లో ఉంది, ఎవరైనా కొనాలనుకుంటే ఈ నంబర్లో సంప్రదించేయండి. సో ఒకరోజు ఒక లెటర్ వచ్చింది బ్రహ్మానంద ప్రభు చేతిలో వచ్చింది. ఆ లెటర్ మ్యాక్మిలన్, మ్యాక్మిలన్ అంటే చాలా ప్రతిష్ట చేరిన కంపెనీ, బుక్స్ పబ్లిష్ చేస్తారు. ఆ పబ్లిషర్స్ నుంచి ఒక లెటర్ వచ్చింది. ఆ లెటర్లో వాళ్ళు ఏం రాశారంటే మాకు కూడా కావాలి ఈ హ్యాపెనింగ్స్ అనేది. సో ఆ రోజుల్లో చిన్న సిరీలా కాదు, పెద్దగా డిస్క్లు ఉంటాయన్నమాట, గ్రామోఫోన్స్. మాకు కూడా కావాలి ఈ ఆల్బమ్ అని లెటర్ రాశారు. బ్రహ్మానంద చాలా ఎక్సైట్ అయిపోయి ప్రభుపాద్ దగ్గరికి వెళ్ళారు. ప్రభుపాద్ ఇంత గొప్ప కంపెనీ మ్యాక్మిలన్ నుంచి మనకి ఇలా లెటర్ వచ్చింది, వాళ్ళకి మన ఆల్బమ్ కావాలి అని. సో ప్రభుపాద్ చెప్పారు ఒక పని చేయి, మనం మామూలుగా ఏదైనా ఆర్డర్ వస్తే పోస్ట్ చేస్తాము, ఈ ఆర్డర్ పోస్ట్ చేయొద్దు, నువ్వు వెళ్ళి ఇవ్వు, వాళ్ళకి వెళ్ళి డెలివర్ చేయి. అండ్ అదే కాదు, నువ్వు ఎప్పుడైతే వాళ్ళకి వెళ్ళి ఈ ఆల్బమ్ డెలివర్ చేస్తావో, నువ్వు ఎవరిని ఎవరి దగ్గరకైతే వెళ్తావో ఫస్ట్ అదే మాట చెప్పు, మా గురుగారు భారతదేశం నుంచి వచ్చారు, ఆయన భగవద్గీత పైన కమెంటరీ రాశారు, మీరేమైనా పబ్లిష్ చేస్తారా. ఇప్పుడు చూస్తే ఇది నవ్వే విషయం, మ్యాక్మిలన్ లాంటి పెద్ద కంపెనీలో వెళ్ళి మా గురుగారు భారత్ నుంచి వచ్చారు ప్రింట్ చేస్తారంటే వాళ్ళు ఏమైనా ప్రింట్ చేసిస్తారేంటో. కానీ బ్రహ్మానందకి ప్రభుపాద్ మీద ఉన్న నమ్మకం సరే అన్నాడు. మరుసటి రోజు చక్కగా కోటు టైయు బెల్ట్ అంత పెద్ద కంపెనీకి వెళ్తున్నారు, నీట్గా రెడీ అయిపోయి చక్కగా. ఎప్పుడైతే మ్యాక్మిలన్ బిల్డింగ్ చూశాడో అప్పుడు సగం డిసప్పాయింట్ అయ్యాడు, అమ్మో ఎక్కడ వాళ్ళు, మేము ఎవరు, ఎవరికి తెలియదు, ఏంటి వాళ్ళు అసలు నన్ను మాతో మాట్లాడతారా. మొత్తం మీద చాలా గొప్పగానే ఓకే మాకు ఈ లెటర్ వచ్చిందండి, ఎవరు పంపించారు, మేము ఆల్బమ్ తీసుకొని వచ్చారు. ఇంకా పెద్ద డిసప్పాయింట్మెంట్, ఆ లెటర్ ఎవరు పంపించారంటే మ్యాక్మిలన్ బాస్ కాదు, మ్యాక్మిలన్లో ఉన్న పెద్ద ఆఫీసర్స్ ఎవరు కాదు, అక్కడ పనిచేసిన ఒక క్లర్క్ అన్నమాట. ఆ క్లర్క్ పని ఏంటంటే లెటర్స్ ఏమైనా వస్తే చిన్న చిన్న బాక్స్లో పెట్టేసి రెడీ ఉంచాలి, సీనియర్ ఎడిటర్కి వచ్చిన లెటర్స్ ఎడిటర్కి పంపించాలి, దీనికి వచ్చిన లెటర్స్, లేదంటే ఒక్కొక్కసారి వాళ్ళు వస్తారు నా కోసం ఏమైనా మెయిల్ వచ్చిందా అడిగి వెళ్ళిపోతారనమాట. సో ఆ క్లర్క్కి ఆ ఆల్బమ్ ఇచ్చాడు. మనసులో అనుకుంటున్నారు ఇదేంటి, అయ్యో నేను ఏమనుకున్నాను ఈ క్లర్క్ ఇచ్చాను ఆల్బమ్ అని. తనకి ఇలా ఆల్బమ్ ఇస్తూ ఉంటే వెనక నుంచి ఎవరో చాలా మంచిగా బట్టలు వేసుకొని వచ్చి ఆ క్లర్క్తో మాట్లాడుతున్నారు. క్లర్క్తో చెప్తున్నారు, ఎనీ మెయిల్ ఫర్ మీ, నా కోసం ఏమైనా లెటర్ వచ్చిందా. సో వెంటనే ఈ క్లర్క్ బ్రహ్మానంద్కి తనతో ఇంట్రడ్యూస్ చేశారు, మీకు తెలుసా ఆయన జేమ్స్ వేడ్, ఆయన మా కంపెనీకి సీనియర్ ఎడిటర్ అనమాట. సో బ్రహ్మానంద వెనక చూసి నమస్కారం చెప్తున్నారు. అవును, బ్రహ్మానంద ఇంకేం ఆలోచించకుండా యాజ్ ఇట్ ఈస్ రిపీట్ చేశారు, మా గురుగారు భారతదేశం నుంచి అండి, మేము భగవద్గీత పైన ఆయన కమెంటరీ రాశారండి, మీరేమైనా ప్రింట్ చేస్తారా, అంతే ఇంకేం మాట లేదు. జేమ్స్ వేడ్ చిన్న స్మైల్ ఇచ్చి, అవునా, యాక్చువల్లీ వీఆర్ లుకింగ్ ఫర్ ఇట్. ఎందుకంటే తను అంటున్నాడు, మేము బైబిల్ ప్రింట్ చేసాము, ఖురాన్ ప్రింట్ చేసాం, అన్ని ధర్మాల తాలూకా గ్రంథాలు మేము ఈ మధ్యనే అంత సిరీస్ తీసాము, కానీ మాకు ఈ హిందూ ఫిలాసఫీది ఏం దొరకలేదు, మేము అసలు అనుకుంటున్నాము ఎవరైనా అలా ఇస్తే మేము తప్పకుండా మేము ప్రింట్ చేస్తాం తీసుకురండి అంటారన్నమాట. ఊహించండి, గురు శ్రీల ప్రభుపాద జీవితం అంతా చూస్తే ఎవ్రీథింగ్ ఇస్ ప్రీ డిసైడెడ్ ఏమవుతుంది అని. ఓన్లీ థింగ్ ఇస్ ప్రభుపాద్ క్రెడిట్ ఇస్తున్నారు, ఈ క్రెడిట్ బ్రహ్మానంద్కి వెళ్ళింది అంతే. అది మనం అనుకోవాలి. మన డివోషనల్ సర్వీస్లో ఎవ్రీథింగ్ ఇస్ ప్రీ డిసైడెడ్ మన ఇష్టం. మనకి క్రెడిట్ తీసుకోవాలంటే మనం ముందుకు రావాలి, లేదంటే సంబడి ఎల్స్ విల్ టేక్ ఇట్. మనం హెల్ప్ చేయకపోతే, మనం ఆ సేవ చేయకపోతే అది అవ్వదు అనేది కాదు. ఎవ్రీథింగ్ ఇస్ ప్రీ డిసైడెడ్. మరుసటి రోజు ప్రభుపాద్ స్వయంగా వెళ్ళారు, ఎవరితో చేత పంపించలేదు. తను, తనతో పాటు తన శిష్యులు అందరు వెళ్ళి ఆ జేమ్స్ వేడ్తో మాట్లాడి ఆ పుస్తకంని ఇచ్చారు. సో తను మొత్తం అంత మ్యానుస్క్రిప్ట్ చూశాడు. చూసి అన్నాడు, ఇది చాలా పెద్దగా ఉంది, 1000 పేజీలు దాటిపోయింది, మేము అంతా ప్రింట్ చేయలేము, మాకు చిన్న పుస్తకం ప్రింట్ చేయాలని ఉంది, ఇది మీరు 400 పేజెస్లో మార్చేయాలి. సరే అన్నారు. ఆ రోజులో ప్రభుపాద శిష్య హయగ్రీవదాస్ తను దాన్ని ఎడిట్ చేసి తన ఇంటర్వ్యూలో తను చెప్తారనమాట, అలా ఎడిట్ చేయాలంటే నాకు ఎంత బాధ అనిపించింది, ఎందుకంటే గురుగారు రాసిన మాట్లాడిన ప్రతి వాక్యం నా కోసం ఎంత ఇంపార్టెంట్, ఇది ఎలా డిలీట్ చేయాలి, అది ఎలా డిలీట్ చేయాలి, నాకు ఎంత కష్టం అనిపించింది. కానీ ఎలాగో ఎలాగో 400 పేజెస్ లోపల అది తీసుకువచ్చాడు. అండ్ మొత్తం మీద ఆ పుస్తకం భగవద్గీత యాజ్ ఇట్ ఈస్ ఫస్ట్ టైం 1968లో ప్రింట్ అయిపోయిందనమాట. అండ్ ఇక్కడ చూడండి భగవంతుడు ఒక ఏర్పాటు. ఈ జేమ్స్ వేడ్ అనేది యాజ్ అ సీనియర్ ఎడిటర్ మ్యాక్మిలన్లో 1965 నుంచి 1969 వరకు పనిచేశాడు. తర్వాత అతను వేరే దానికి వెళ్ళిపోయాడు, వేరే కంపెనీకి వెళ్ళిపోయాడు. కానీ చూడండి, జీవితం అంతా ఒక క్రెడిట్ తనకు వచ్చింది. తను శ్రీల ప్రభుపాద ఒక భగవద్గీత ప్రింట్ చేయడానికి కారణం అయ్యాడనమాట. అయితే ఈ ఆర్టికల్ నేను బ్యాక్ టు గాడ్హెడ్లో చదివాను చాలా సంవత్సరాల కిందట. ఎవరైతే ఈ ఆర్టికల్ రాశారో, సత్యరాజ్ దాస్ తన ఆర్టికల్లో అంటున్నాడనమాట, నేను ఈ విషయం వినిన తర్వాత నాకు ఒక నిమిషం కోసం అనిపించింది, ఏదో ప్రతీది కొంచెం యాడ్ చేసి ఎక్కువగానే చెప్తారు, అలా ఎలా అవుతుంది అని నాకు చిన్న సందేహం పుట్టి ఈ జేమ్స్ వ్యాడ్ని నేను వెతుకున్నాను, నిజంగా అలానే అయ్యిందా లేదా అని. నేను వెతుకున్నప్పటికీ అతను చాలా ఓల్డ్ అయిపోయాడు. జేమ్స్ వ్యాడ్తో వెళ్ళి మాట్లాడాను అనమాట, ఇలానే జరిగిందా ఈ ఇన్సిడెంట్ నాకు ఇంకొకసారి మొత్తం చెప్పండి. సో అప్పుడు ఆ జేమ్స్ వ్యాడ్ చెప్పాడు, యాజ్ ఇట్ ఈస్ ఇలానే జరిగింది, నేను నా మెయిల్ కోసం వెళ్ళాను, అతను అలా ఇంట్రడ్యూస్ చేయడం, నెక్స్ట్ డే మీ స్వామీజీ వచ్చారు, అండ్ అప్పుడు అతను మొత్తం డీటెయిల్లో చెప్పారు, మీ స్వామీజీ వస్తే నాకు ఎంత మంచి అనుభూతి, ఆయన్ని చూసినప్పటికే నాకు ఎంత ఆనందంగా అనిపించింది. చాలామంది సాధువులు ఉంటారు కానీ కాంప్రమైజ్ అయిపోతారు, విదేశం వచ్చినప్పటికీ అన్ని విదేశీ స్టైల్స్ మారిపోతారు, కానీ ఆయన ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చక్కని ధోతి కుర్తా డ్రెస్ తీసుకుని ఎంత మంచిగా వచ్చారు. అండ్ ఆయన కూర్చుని ఉంటే నాకెంత మనశ్శాంతిగా అనిపించింది. సి ప్యూర్ డివోటీస్ ఎవరైతే భగవంతుడి తాలూకా శుద్ధ భక్తులు, వాళ్ళు ఆరా కూడా చాలా పవర్ఫుల్గా ఉంటుంది. వాళ్ళ దగ్గర కూర్చుంటేనే మనకు ఆనందంగా అనిపిస్తుంది అనమాట. సో ఇది ఇలా భగవద్గీత అనేది ప్రింట్ అయ్యింది. అండ్ తర్వాత ఈ జేమ్స్ వేడ్ మరి ఇంకో కంపెనీ వెళ్ళిపోయిన తర్వాత 1972లో ఈ పుస్తకం చాలా చక్కగా వెళ్తుంది, చాలా బాగా సేల్ అవుతుందని మ్యాక్మిలన్ వాళ్ళు మళ్ళీ ఇంకొక వర్జన్ కంప్లీట్ 1000 పేజెస్ అన్అబ్రిడ్జ్డ్ ఏదైతే అన్ని కట్ చేశారు అదంతా మళ్ళీ కలిపేసి ఇంకోటి మళ్ళీ పబ్లిష్ చేశారనమాట 1972లో భగవద్గీత యాజ్ ఇట్ ఈస్. సో ఈ ఆర్టికల్కి సత్యరాజ్ ప్రభు మిరాకిల్ అట్ మ్యాక్మిలన్ అని పేరు ఇచ్చారనమాట, మిరాకిల్ అట్ మ్యాక్మిలన్. సో సందేహం బ్రహ్మానందకి ఇక్కడ సందేహం పుట్టలేదు. మనం ఉంటే ఏమనుకుంటాం, అలా ఎవరైనా చెప్తారా, తను అపాయింట్మెంట్ ఇస్తే అప్పుడు వెళ్ళి మాట్లాడాలి, రోడ్డు మీద ఎలా మాట్లాడతాం, అన్ని రకాలుగా మన ఇంటెలిజెన్స్ మనము యూజ్ చేస్తాం. నో యూజ్ ఆఫ్ యూజింగ్ యువర్ ఇంటెలిజెన్స్, సరెండర్ అయిపోవాలి, గురువుకు సరెండర్ అయిపోవాలి, అప్పుడే భక్తి జీవితంలో మనం ముందుకి వెళ్ళగలుగుతాము. తర్వాత శ్లోకంకి వెళ్ళిపోదాము. తత్ర పశ్యాస్తి తన్ పార్థ పిత్రాన్ అథ పితామహ ఆచార్యన్ మాతులన్ భృత్రాన్ పుత్రాన్ పౌత్రాన్ సఖింస్తత స్వసురన్ సుహృదశ్చైవ సేనయోరుభయోరపి. సో ఈ శ్లోకంలో చెప్తున్నారు ఎవరెవరిని చూశాడు అర్జున్, ఎవరెవరిని చూశాడు. ఫస్ట్ అంటున్నారు పిత్రాన్, పిత్రాన్ అంటే ఫాదర్స్, పిత్రాన్ అంటే ఫాదర్స్. అర్జున్ తాలూకా ఫాదర్ పాండు, పాండు లేడు, పాండు ఆల్రెడీ చనిపోయి ఉన్నాడనమాట. కానీ ఇక్కడ ఫాదర్స్ అంటే ఎవరు చెప్తున్నారు, ఎవరైతే పాండుతో సమానంగా ఉన్నారు, అంకల్స్, అంకల్స్కి ఎవరైతే నా ఫాదర్ లాగా ఉన్నారు. సి లైక్ భూరిశ్రవ, భూరిశ్రవ ద సన్ ఆఫ్ సోమదత్త, తను ఫాదర్ లాగున్నారు. తర్వాత అంటాడు పితామహ, పితామహ అంటే తాతగారు, లైక్ భీష్మ. తర్వాత అంటున్నాడు ఆచార్యన్, ఆచార్యన్లు ఎవరున్నారు, కృపాచార్య, ద్రోణాచార్య. తర్వాత అంటున్నాడు మాతులాన్, మాతులాన్ అంటే మదర్స్ సైడ్, మదర్స్ బ్రదర్. ఎవరున్నారు ఇక్కడ మదర్స్ బ్రదర్లో, శకుని, అది కజన్ ఉండొచ్చు, గాంధారి తాలూకా బ్రదరే కదా, అండ్ శాల్య, మాదిరి తాలూకా బ్రదర్ తను ఉన్నాడు. భృతరాన్, భృతరాన్ అంటే ఎవరైతే బ్రదర్స్, ఇక్కడ ఎవరున్నారు, ఎవరున్నారు బ్రదర్స్, కౌరవాలు, దుర్యోధన్ 100 బ్రదర్స్. పుత్రాన్, పుత్రాన్లో ఎవరున్నారు, దుర్యోధన్ తాలూకా పిల్లలు కూడా ఉన్నారు, తన పిల్లలు కూడా ఉన్నారు, అందరు ఉన్నారు దాంట్లోనే. తర్వాత అంటున్నారు పౌత్రాన్, గ్రాండ్ సన్స్, గ్రాండ్ సన్స్లో ఎవరున్నారు, చాలామంది ఉన్నారు, ఎందుకంటే దుర్యోధన్ తాలూకా పిల్లలు కూడా, దుర్యోధన్ తాలూకా పిల్లల తాలూకా పిల్లలు కూడా ఉన్నారు. సి ఈ వార్ అయినప్పటికీ అర్జున్ తాలూకా వయసు ఎంత, 89 ఇయర్స్. సో 89 ఇయర్స్ అంటే గ్రాండ్ సన్స్ కూడా ఉన్నారనమాట. తర్వాత అంటున్నారు సఖిన్, సఖిన్ అంటే ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారు, అశ్వత్థామ ఉన్నాడు, ఫ్రెండ్సే కదా, ఒకేసారి గురుకుల్లో చదివారు, కృతవర్మ, తను కూడా ఫ్రెండ్స్. తర్వాత అంటున్నారు పుత్రాన్, పౌత్రాన్, భృతాన్, సఖిం తథా స్వసురా, స్వసురాన్ అంటే ఎవరైతే జన్మతో మనకి రిలేషన్ లేదు, తర్వాత రిలేషన్స్ ఏర్పాటు అవుతాయి, అదేంటంటే ఇన్లాస్, ఫాదర్ ఇన్లా, మదర్ ఇన్లా, జన్మతో ఉండదు కదా రిలేషన్, బ్రదర్ ఇన్లా. మనం ఏం చేయకపోయినా కూడా మనం అలానే ఉన్నాం, కానీ మన సిస్టర్ మ్యారేజ్ చేసేస్తే తను మనకి బ్రదర్ ఇన్లా అయిపోతాడు, మనం ఏం చేసామో దాంట్లో మనం ఏం చేయలేదు, మనం ఎలా ఉన్నాం అలానే ఉన్నాం, కానీ రిలేషన్ డెవలప్ అయిపోతుంది. సో ఆ రిలేషన్స్కి స్వసురాన్ అంటారు. సుహృద, సుహృద ఎవరది, వెల్ విషర్స్, అక్కడ ఉన్న వాళ్ళందరూ వెల్ విషర్సే కదా, వాళ్ళందరూ అర్జున్కి ఎంత ఇష్టపడేవారు. ఎప్పుడైతే యుధిష్ఠిర్ వెళ్తారో వాళ్ళందరూ విజయ భవ అని బ్లెస్సింగ్స్ కూడా ఇస్తారనమాట. తథా సుహృదాన్ చ ఏవచ సేనయోర్ ఉభయోరపి, వీళ్ళందరూ ఉన్నారు అని తను కృష్ణతో చెప్తున్నారు అర్జున్, నా గ్రాండ్ ఫాదర్, నా ఫాదర్ లాంటి వాళ్ళు, నా సన్స్ అందరు ఉన్నారు అక్కడ, గ్రాండ్ సన్స్ అందరు ఉన్నారు. సి అర్జున్కి భీష్మ పట్ల చాలా ఎక్కువ ప్రేమ ఉండేది, ఎప్పుడైతే తను భీష్మని చంపుతాడు తనే ఎక్కువగా ఏడ్చేస్తాడు, ఒక్కొక్క బాణంతో తను ఏడుస్తాడు, ఎందుకంటే తనకు అన్ని గుర్తొచ్చేస్తాయి. ఎలా చిన్నప్పుడు తను ఆడి వచ్చినప్పటికీ, ఆడుకొని ఆడుకొని వచ్చినప్పటికీ భీష్మ తాలూకా ఒళ్ళో కూర్చోపోయేవాడు, సో మొత్తం మట్టి మట్టి అంతా భీష్మ తాలూకా శ్వేత వస్త్రాలు వేసుకునేవారనమాట భీష్ముడు, అదంతా పాడైపోయేదనమాట. అండ్ భీష్ముడికి చాలా పెద్ద గడ్డం ఉండేదనమాట, దాంతో అర్జున్ ఆడేవాడనమాట. అండ్ ఆడుతూ ఆడుతూ చిన్నప్పుడు నాన్న నాన్న అని పిలిచేవాడనమాట, అప్పుడు భీష్ముడు చెప్పేవాడు నేను నీ నాన్న కాదు, నీ నాన్నకే నాన్న నేను అని, ఎందుకంటే చిన్నప్పుడే పండు చనిపోయాడు, తనకి తెలియదు నాన్న ఎవరికి నాన్న చెప్పాలి కూడా తెలియదు, సో భీష్మకి నాన్న నాన్న అని పిలిచేవాడు అనమాట. సో తనకి అన్ని గుర్తొచ్చేస్తున్నాయి అనమాట వీళ్ళందరినీ చూసి, ఇదేంటి అని. సి మెల్లమెల్లగా గమనించండి, దురబుద్ధి దుర్యోధన్కి సాయం చేయడానికి ఎవరెవరు వచ్చారు అని చెప్పిన మనిషి మెల్లమెల్లగా ఇప్పుడు వేరే ట్రాక్కి వెళ్ళిపోతున్నాడు, ఇప్పుడు మెల్లమెల్లగా మా గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ సన్ అలాంటి మాటలు మాట్లాడుతున్నాడనమాట. మెల్లమెల్లగా రాగ, రాగ అంటే ఆసక్తి అనేది వచ్చేస్తుంది. తర్వాత శ్లోకంకి వెళ్ళిపోదాము. తన్ సమీక్ష కౌంతేయ సర్వాన్ బంధున్నవస్థితన్ కృపయా పరయావిష్ఠో విషీదం ఇదం అబ్రవేద్. సో ఎప్పుడైతే కుంతి పుత్ర అర్జున్ ఇలాంటి డిఫరెంట్ గ్రేడ్స్ ఆఫ్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ వాళ్ళందరినీ చూస్తున్నాడు, తను చాలా భావభరితంగా, చాలా కంపాషన్తో, చాలా దయాతో. సి ఇది మనం అర్థం చేసుకోవాలి, అర్జున్ ఇప్పుడు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నాడు. యాక్చువల్గా మీరు డీప్గా దాంతో రిలేట్ చేస్తే మీరు కూడా అనుకుంటారు దాట్స్ రియలీ గ్రేట్ ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్, ఇప్పుడు మనం క్లాస్ వింటూ వింటూ ఏదో ఎంజాయ్ చేస్తున్నాం, కానీ నిజంగా తన తన స్లిప్పర్స్లో మన కాలేస్తే మనకు అర్థమవుతుంది ఆ సిచ్యువేషన్ ఎలా ఉంది. నిజంగా అర్జున్తో కనెక్ట్ చేయగలితే మనకు అన్నీ చాలా క్లియర్గా అర్థమవుతాయి, కానీ మనం కనెక్ట్ చేయకపోతే అది మనకు అంత ఈజీగా అర్థం అవ్వదు. కనెక్ట్ చేయాలి. ఎలా అయితే మూవీ థియేటర్లో వెళ్ళినప్పుడు ఎప్పుడు వరకు అయితే ఆ హీరోకి విలన్ కొడుతున్నాడు, ఆ హీరోని కొడుతున్నాడు అప్పుడు వరకు మనకి ఏడుపు రాదు. ఎప్పుడైతే హీరోతో మనం రిలేట్ అయిపోతాం, మనల్నే మనం దాంట్లో ఊహించేస్తాము, అప్పుడు వెంటనే పాకెట్ నుంచి నాప్కిన్ బయటకు వస్తుంది, అప్పుడు వెంటనే ఏడుపు వస్తుంది. ఎందుకు? వెరీ సింపుల్, యు ఆర్ రిలేటింగ్ టు దాట్ పర్సన్. అందుకోసం వెంటనే ఆ హీరో ఇంకేమైనా మీకు ఏడుపు వచ్చేస్తుంది, ఆ హీరోకి ఏమైనా మీకు ఏడుపు వచ్చేస్తుంది, బికాజ్ యు గెట్ కనెక్టెడ్ టు దాట్ పర్సన్. ఇల్యూజన్లో వెళ్ళిపోతారు, ఎలాగో అంధకారం, ఇంకేది కనిపించట్లేదు. కానీ వెంటనే ఎప్పుడైతే లైట్స్ ఆన్ అవుతాయి అప్పుడు వెంటనే మీరు పాప్కార్న్ కొనేసి తింటారు, బాత్రూమ్ వెళ్ళిపోతారు. అరే ఇంతవరకు మీరు ఏడ్చారు కదా, ఏడ్చినప్పుడు అంత నీళ్ళు పోయింది, మళ్ళీ బాత్రూమ్ ఎలా వచ్చేస్తుంది? ఎందుకంటే కనెక్షన్ పోయింది, లైట్స్ ఆన్ అయింది, మీ కనెక్షన్ కట్ అయ్యింది. ఎప్పుడైతే కనెక్షన్ కట్ అయింది మీరు మళ్ళీ రియాలిటీలో వచ్చేసారు, అప్పుడు ఇంకా మీకు ఏడుపు రాదు. సో ఇక్కడ మన అర్జున్తో కనెక్ట్ చేయాలి. కనెక్ట్ చేస్తే మనం అర్థం చేసుకుంటాము, ఓ దిస్ ఇస్ ఏ డ్రెడ్ఫుల్ సిచ్యువేషన్, ఎవరికి జీవితంలో ఇలాంటి సిచ్యువేషన్ రాకూడదు, వెర్ యూ హ్యావ్ టు డూ సమ్ హార్మ్ టు యువర్ ఓన్ రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్స్. సో అర్జునోవాచ, అర్జునోవాచ ధృష్వే మాం స్వజనం కృష్ణ యుయుత్సం సముపస్థితం సిద్ధంతి మమ గాత్రాణి ముఖం చా పరిశుష్యతి. ఇప్పుడు అర్జున్ మొదలుపెట్టాడు. తను అంటున్నాడు, ఓ కృష్ణ, కృష్ణ అనేది చాలా తక్కువసారి, మాధవ ఇది అది అన్నీ చెప్పాడు, కానీ కృష్ణ అనేది చాలా ప్రేమతో యూజ్ చేసిన పేరు అన్నమాట. కృష్ణ చెప్పినప్పటికీ చాలా క్లోజ్ పర్సనే తనకి కృష్ణ అని పిలుస్తారు, అందరు వాసుదేవే అంటారు. మీరు మహాభారత్ మొత్తం చదివితే వాసుదేవ్ అని ఎక్కువగా యూజ్ చేస్తారు. కృష్ణ అంటే చాలా క్లోజ్గా ఉన్న వాళ్ళే కృష్ణ అని పిలుస్తారనమాట. సో అంటున్నారు, ఓ కృష్ణ, మై ఫ్రెండ్స్ రిలేటివ్స్ వాళ్ళందరినీ చూసినప్పటికీ నాకు ఎలా అనిపిస్తుందంటే, లిమ్స్ ఆఫ్ మై బాడీ ఆర్ క్వివరింగ్ అండ్ మై మౌత్ ఈజ్ డ్రాయింగ్ అప్, నోరంతా ఆరిపోయింది, ఇంకా మాటలు రావట్లేదు, నా శరీరం అంతా కంపిస్తుంది, నాకు చాలా వీక్గా ఫీల్ అవుతుంది అని చెప్పడం మొదలుపెట్టాడనమాట. ఈ తర్వాత శ్లోకం చదివేసి మళ్ళీ నేను దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వేపతుశ్చా శరీరేమే రోమహర్షశ్చా జయతే గాండివం సమస్తే హస్తాత్ త్వక్చైవ పరిధ్యాయతే నాచ శక్నోమి అవస్థాతుం బ్రహ్మతీవ చ మే మనా నిమితాని చ పశ్యామి విపరీతాని కేశవా. ఇక్కడ 8 సింప్టమ్స్ చెప్తాడు అర్జున్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటాడు, మై హోల్ బాడీ ఈస్ ట్రెంబ్లింగ్, నా శరీరం అంతా కంపిస్తుంది, మై హెయిర్ ఇస్ స్టాండింగ్ ఆన్ ఎండ్, రోమాలన్నీ పైకి లేచిపోయాయి, మై బో గాండివ ఇస్ స్లిప్పింగ్ ఫ్రమ్ మై హ్యాండ్, నా చేతి నుంచి నా గాండివ జారిపోతుంది, మై స్కిన్ ఇస్ బర్నింగ్, చర్మం అంతా కాలిపోయినట్లు అనిపిస్తుంది, ఐఎమ్ అనేబుల్ టు స్టాండ్, ఇంకా నిలబడలేకపోతున్నాను, ఐఎమ్ ఫర్గెట్టింగ్ మై సెల్ఫ్, నేనెవరు అది కూడా మర్చిపోతున్నాను, మై మైండ్ ఇస్ రీలింగ్, చక్కెర వచ్చేస్తున్నాయి, ఇంకా అసలు ఇక్కడ ఏమవుతుంది, ఐ సీ ఓన్లీ కాజెస్ ఆఫ్ మిస్ ఫార్చ్యూన్, ఓ కృష్ణ కిల్లర్ ఆఫ్ ద కేసీ డీమన్. ఇక్కడ అర్జును ఇలాంటి సింప్టమ్స్ చెప్తున్నాడు, నా మౌత్ నోరంతా డ్రై అయిపోయింది, ఆరిపోయింది, నాకు మాటలు రావట్లేదు, ఏం అర్థం అవ్వట్లేదు, అంతా తిరిగినట్లు కనిపిస్తుంది, కంపిస్తుంది శరీరం, కాండివ ఈ సింప్టమ్స్ అంతా ఏదైనా డాక్టర్కి అడిగితే ఏమంటారు? చెప్పొద్దు, అర్జున్ చెప్తున్నాడని చెప్పొద్దు, గీతా నుంచి అని చెప్పొద్దు, ఎవరైనా మౌత్ డ్రై అయిపోతుంది, మైండ్ రీలింగ్ అయిపోతుంది, బాడీ షివరింగ్ ఏమంటారు? లో బీపీ అంటారు, లో బీపీ అంటారు, లో షుగర్ అంటారు. ఇక్కడ ఏమైంది అర్జున్కి? లో బీపీయా, లో షుగరా, లో బీపీ అయితే కృష్ణుడు వెంటనే నింబు పని ఇచ్చేస్తారు, దాంట్లో ప్రాబ్లమే లేదు. అప్పుడు భగవద్గీత అనేది స్పిరిచువల్ సైన్స్ కాకుండా మెడికల్ సైన్స్ బుక్కే అయిపోతుంది. ఉంటాయి కదా వెబ్సైట్లు, హోమ్ రెమెడీస్, లూజ్ మోషన్స్ అయితే ఏం చేయాలి, ఇదైతే. కానీ ఇక్కడ మెడికల్ సైన్స్ కాదు, ఇక్కడ స్పిరిచువల్ సైన్స్. ఇక్కడ జరిగింది ఫిజికల్గా జరిగింది ఇంపార్టెంట్ కాదు, ఈ ఫిజికల్గా ఎందుకు జరిగింది, ఎందుకంటే మెంటల్గా ఏదో జరిగింది, మైండ్లో ఏదో జరిగింది, మైండ్లో ఏదో ప్రాబ్లం అయింది కనుక అంత ఫిజికల్. సి మైండ్ అండ్ బాడీ ఆర్ కనెక్టెడ్. మీకు మైండ్ అప్సెట్ అయిపోతే ఇంకా ఎంత అన్ని మంచిగా ఉన్నా కూడా యూ కాన్ బీ హ్యాపీ, అవునా కాదా? సో మచ్ సి మనం అనుకుంటాం, బట్ ద హోల్ హ్యాపీనెస్, మనం ఈ ప్రపంచంలో ఆనందంగా ఉండాలంటే మైండే. మన మైండ్ని మనం ట్రైన్ చేయగలితే, మన మైండ్ని మనము చక్కగా సరిగ్గిన మార్గంలో తీసుకోగలితేనే మనం ఆనందంని అనుభవించగలుగుతాము. శరీరంతో కాదు, మనకి ఎన్ని సుఖ సౌకర్యాలు ఉన్నా కూడా మైండ్ బాగాలేకపోతే ఆనందించలేము. మీరు ఊహించండి, ఎవరైనా మీకు పంచభక్ష పరిమాణాలు పెద్ద ప్లేట్ తీసుకొని అన్ని రకాల భోజనాలు పెడతారు, రసగుల్లా, రసమలాయ్, ఈ స్వీట్, ఆ స్వీట్, ఈ భోజనం, అన్ని భోజనం ప్లేట్ అంతా నీట్గా పెడతారు, ఏసీ ఆన్ చేస్తారు, మంచి మ్యూజిక్ ఆన్ చేస్తారు, చక్కగా ప్లేట్ని ముందు పెడతారు. తర్వాత అంటారు, తిను పంది, తిను తిను. ఆ ఏసీ అలానే ఉంది, ఆ మ్యూజిక్ అలానే ఉంది, ఆ ప్లేట్ అలానే ఉంది, ఇంకా మీరు తినలేరు, తినలేరు. ఎందుకండి? ఎక్కడొచ్చింది మార్పు? మైండ్లో, మైండ్లో మార్పు వచ్చింది. యూ కెనాట్ బీ హ్యాపీ ఇఫ్ యువర్ మైండ్ ఇస్ నాట్ హ్యాపీ, కెనాట్ బీ హ్యాపీ. అండ్ సమ్టైమ్స్ యూ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ విత్ యూ, బట్ యువర్ మైండ్ ఇస్ హ్యాపీ, యు ఆర్ సో హ్యాపీ. ఎవ్రీబడి అరౌండ్ యూ లుక్స్ నైస్ టు యూ. డస్ ఇట్ హ్యాపెన్ టు యూ? ఇట్ హ్యాపెన్స్ టు మీ, ఇట్ హ్యాపెన్స్ టు మీ. సమ్టైమ్స్ సంథింగ్ రియలీ నైస్ హ్యాపెన్ ఇన్ ద మార్నింగ్, సంథింగ్ ఏదో సంథింగ్ హ్యాపెన్, ఆర్ సమ్ నైస్ బుక్ ఐ రెడ్, ఆర్ సంథింగ్. ద హోల్ డే ఇస్ సో బ్యూటిఫుల్, జస్ట్ అబౌట్ ఎవ్రీబడి యూ సీ యూ సో హ్యాపీ. బట్ వీఆర్ సపోజ్ టు బీ ఇన్ దిస్ మూడ్ ఆల్ ద టైమ్, ఆల్ ద టైమ్. బట్ ఐమ్ టాకింగ్ ఫ్రమ్ ద డివోటీస్ పాయింట్ ఆఫ్ వ్యూ. సంథింగ్ నైస్, యువర్ చాంటింగ్ వెంట్ వెల్, యూ రెడ్ సమ్ నైస్ బుక్, యూ రెడ్ సమ్, హర్డ్ సమ్ నైస్ లెక్చర్, యూ సో హ్యాపీ ద హోల్ డే. యూ ఆర్ హ్యాపీ. వై? బికాస్ యూ గేవ్ దట్ మెడిసిన్ టు ద మైండ్ ఇన్ ద మార్నింగ్, ట్రీట్మెంట్ ఇస్ డన్, నౌ యుల్ బి హ్యాపీ హోల్ డే, నౌ యుల్ బి హ్యాపీ హోల్ డే. So here something has happened in the mind. Mind lo edo jarigindi, mind lo edo jarigindi, andu gurinchi inka ante yuddham cheyalani ankone kada vachadu. Idi ela undante examination raayadaniki ready ga vachadu, examination hall lo question paper chusin tarvata my mind is becoming black, my pen is slipping ante ela untundi, now I am not able to understand. Alane undi tan paristhiti, yuddham cheyali ankoni nischayinchi discussions tone vacharu, కానీ అక్కడ వచ్చిన తర్వాత మనసు మారిపోయింది. ప్రభుపాద ఇక్కడ అంటారు భాష్యంలో, ఎందుకంటే దిస్ ఇస్ నాట్ వీక్నెస్. అర్జున్ వీక్ కాదు, చాలా శక్తివంతుడు, చాలా మందిని అలానే ఓడించేసేవాడు. బికాజ్ హీఈస్ సాఫ్ట్ హార్టెడ్, బికాజ్ హీఈస్ కంపాషనెట్. భక్తుల తాలూకా ఒక క్వాలిటీ, డివోటీస్ ఆర్ కంపాషనెట్. డివోటీస్కి కరుణ అనేది ఉంటుంది, దయ అనేది ఉంటుంది. ఒక డివోటీని కన్విన్స్ చేయాలంటే చాలా ఈజీ, ఇలా 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 చేసినప్పుడు కన్విన్స్ అయిపోతారు. ఎందుకంటే అలానే ఉంటారు, సింపుల్ హార్ట్గా ఉంటారు. మనం ఇలా చెప్తే అలా అనేస్తారు, అలా చెప్తే అలా ఒప్పుకుంటారు, సింపుల్ హార్ట్గా ఉంటారు, కంపాషన్, దయాతో నిండి ఉంటారు. సి వెన్ దిస్ కైండ్ ఆఫ్ వార్ హ్యాపెన్స్, ఇలాంటి వార్ అయినప్పటికీ ఎనీథింగ్ ఇస్ పాసిబుల్, బికాజ్ దిస్ ఇస్ నాట్ ఎ స్మాల్ వార్, ఇది చిన్న వార్ కాదు. ఈ హిరోషిమా నాగసాకి మీద బాంబ్స్ వేసినప్పుడు జపాన్లో, ఇది ఎవరు చేశాడు, ఏ పైలట్ అయితే హీరోషిమా పైన బాంబ్ వేశాడు, తనకి ఈ బాంబ్ వేస్తే ఏమవుతుంది అని చెప్పే చెప్పలేదు. ఎందుకంటే వాళ్ళ భయం ఏంటంటే తనకి చెప్పాననుకోండి తన జాబ్ అయినా మానేస్తాడేమో లాస్ట్ మూమెంట్, నాకెందుకండి, నేనెందుకండి, లేదంటే భయంతోనా, అయ్యో నాకెందుకు ఇలా, దయాతో అయినా, అమ్మో నేనెందుకు ఇలాంటివి చెయ్యాలి, తప్పు కదా అని అనుకోవచ్చు కదా అని తనకి ఏం చెప్పలేదు. తనకి ఏం చెప్పారంటే, మళ్ళీ ఎంతో కొంత గైడెన్స్ ఇచ్చారు, పసిఫిక్ ఓషన్లో ఉన్న ఏదో ఒక ఐలాండ్ నుంచి నీ యొక్క ప్లేన్ వెళ్ళాలి, 8:20 కల్లా జపాన్లో ఉన్న హీరోషిమా సిటీలో నువ్వు ఈ బాంబ్ని డ్రాప్ చేయాలి. అండ్ ఈ బాంబ్ తాలూకా అటాక్ ఇంత పెద్దది, లక్ష పైన జనాలు చనిపోతారని తనకి తెలియదు, మేబీ చిన్నదేదో అవుతుందేమో అని అనుకున్నాడు. సో మామూలుగా తనకి ఎలా చెప్పారు అలానే తను 8:20 కల రెడీ అయ్యాడు, ఆ ప్లేన్ తీసుకుని వెళ్ళాడు. కరెక్ట్ 8:20 కల అది అక్కడ డ్రాప్ చేశాడు. మళ్ళీ ప్లేన్ బ్యాక్ తీసుకొచ్చాడు, ప్లేన్ పార్క్ చేశాడు, వెళ్ళి పడుకున్నాడు, నిద్రపోయాడు. ఎందుకంటే రాత్రి అంతా ఏదో డిస్కషన్స్, మీటింగ్స్. సి ఆ రోజుల్లో ఇంటర్నెట్ లేదు, యూట్యూబ్స్ లేదు. సో వెంటనే ఇన్ఫర్మేషన్ తన వరకు రాలేదు, తను చేసింది ఏంటి అని. తను అనుకుంటున్నాడు సరే చేశాను, మామూలుగా ఏదో అయి ఉంటుంది అని. చక్కగా నిద్రపోయిన తర్వాత లేచినప్పటికీ కొంచెం కొంచెం న్యూస్ వచ్చింది, ఇంతమంది చనిపోయారు, అంతమంది. కానీ కొన్ని రోజుల తర్వాత తెలుస్తుంది, ఓ నేను చేసింది చిన్నది కాదు, చాలామంది చనిపోయారు, 100,000 పైన. ఎప్పుడైతే అది డీప్గా సింక్ అయింది మైండ్లో, తను మ్యాడ్గా తయారైపోయాడు, మెంటల్ ఈక్విలిబ్రియం పాడైపోయి మెంటల్ పర్సన్గా తయారైపోయాడు. అప్పుడు తనకి షాకిల్స్లో పెట్టేసి మెంటల్ హాస్పిటల్లో తనకి ఐరన్ షాకిల్స్లో పెట్టి కంట్రోల్ చేసేవారు, లేదంటే తను సూయిసైడల్ అయిపోతాడు, మ్యాడ్ అయిపోతాడు. హౌ కుడ్ ఐ డూ సచ్ ఎ థింగ్, నేను అలా ఎలా చేసేసాను. కంప్లీట్గా తను లాస్ట్ అయిపోయాడు. ఎందుకంటే చేసినప్పుడు తనకి తెలియదు అంత పెద్దది అవుతుంది అని. సో అందుగురించి ఇప్పుడు చూడండి, ఇట్స్ వెరీ నార్మల్ దట్ మీరు ఇలా ముందుకు వచ్చినప్పుడు యూ విల్ ఫీల్, ఇది నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ పెద్ద బ్లడ్ బాత్ అయిపోతుంది, ఏ దేనికోసం, నా రాజ్యం కోసమేనా అంతను ఆలోచిస్తున్నాడు అనమాట. తను చాలా కంపాషన్గా ఇది ఏంటి, నేను ఏం చేస్తున్నాను అని తను ఫీల్ అవుతున్నాడు. సేమ్ అర్జున్ చెప్పిన మాటలు ఇక్కడ అన్నీ మంచిగా ఉన్నాయి, త్యాగ్, వైరాగ్య, దయా, కరుణ, అలాంటి మంచి విలువల్ని చూపిస్తున్నాడు అర్జున్. ఎంత త్యాగ్ ఉంది, ఎంత దయా ఉంది, తనకి ఎంత కరుణ ఉంది, ఎలా, ఎందుకు, ఎవరిని, ఎందుకు నేను చంపేయాలి. కానీ ఇక్కడ అర్జున్ చెప్పింది, చేసింది, మాట్లాడింది తప్పు. ఎంతమంది నాకు సపోర్ట్ చేస్తారో, అర్జున్ మాట్లాడింది తప్పు, కరెక్ట్ కాదు. ఎంతమంది అనుకుంటారు అర్జున్ చెప్పింది కరెక్టే కదా, నో అర్జున్ చెప్పింది రాంగ్. ఎందుకు అర్జున్ చెప్పింది రాంగ్? చాలా పెద్ద ప్రశ్న. ఈరోజు క్లాస్ ఇక్కడ ఆపేస్తే పెద్ద క్వశ్చన్ మార్క్. వై రాంగ్? సచ్ ఎ బ్యూటిఫుల్ థాట్ కదా. ఈరోజు మనం ఇలాంటి మాటలు మాట్లాడితే అందరూ మనకి గార్లెండ్ వేస్తారు, ఎంత బాగా చెప్తున్నారు, వైరాగ్యం, త్యాగ, కరుణ, దయా, కృప, ఎంత మంచి మాటలు అంటున్నాడు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, ఆ దయా మీద అర్జున్ మోహ తాలూక కోట్ వేశాడు. మోహంతో కూడిన దయ, అరే మోహంతో కూడిన దయ ఎలా అవుతుంది? ఎందుకంటే ఇక్కడ అర్జున్కి దయ అనేది పితృ పౌత్ర వాళ్ళ పట్లే వచ్చింది. అక్కడ 40,00,000 మంది ఉన్నారు, వాళ్ళ పట్ల ఎందుకు దయ రాలేదు? మోహ గర్భిత్ దయ. గర్భిత్ అంటే గర్భంలో, మా గర్భంలో మోహ అనేది పుట్టింది. గర్భంలో అంటే స్త్రీకే గర్భవతి అవుతారని కాదు, మోహ గర్భిత్ అయిపోయాడు అర్జున్. ఇక్కడ మోహ అనేది వచ్చేసింది. నిజంగా దయ అని కృప ఉంటే అందరి మీద ఉండాలి. ఆ 40,00,000 ఎవరు? వాళ్ళేం కుకుంబర్స్ అండ్ టమాటోస్ కాదు కదా, కట్ చేసి సలాడ్ తిని వచ్చాను. వాళ్ళు కూడా మనుషులే, మళ్ళీ వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడట్లేదు? అయితే ఇది కరెక్ట్ అని ఆలోచన కాదు, మోహం. ఒక జమీందార్ తన షాప్లో ఉన్నాడు, చక్కగా కూర్చొని ఉన్నాడు, ఏదో పాటలు వింటున్నాడు. దూరం నుంచి చూశాడు, ఒక చిన్న అబ్బాయి పరిగెత్తి వస్తున్నాడు, మేబీ 14 సంవత్సరం ఉంటాడు. తన వెనక చాలామంది పరిగెత్తుతున్నారు, చోర్ 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 అని అంటున్నారు. తను ఆలోచించాడు మనసులో, 14 సంవత్సరం అబ్బాయి, దొంగతనం చేయడం ఏంటి, తల్లిదండ్రులు ఏం నేర్పించలేదు, ఇదేంటి ఇలా, అసలు ఇలాంటి వాళ్ళని పట్టుకొని శుభ్రంగా కొట్టేయాలి అని అలా ఆలోచిస్తున్నాడు. తను చోర్ 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 తను పరిగెత్తుతున్నాడు. ఎప్పుడైతే అబ్బాయి కొంచెం దగ్గరకు వచ్చాడో, తను చూశాడు తన సొంత అబ్బాయే. అప్పుడు వెంటనే మనస్తత్వం మారిపోయింది, చిన్న అబ్బాయి పాపం, తనకేం తెలుసు, ఇలా కొడితే ఎలా అవుతుంది, కొంచెం చెప్పాలి కదా, కూర్చొని చెప్తే తను మళ్ళీ చెయ్యడు కదా, రారా అని వెంటనే దాచేశాడు, ఇంట్లో తీసుకువెళ్ళి లోపల దాచేశాడు. ఎందుకు మారిపోయింది? మోహం. ఎప్పుడైతే మనం మోహంకి గురి అవుతామో, మన బుద్ధి అనేది, ఇంటెలిజెన్స్ అనేది పోతుంది, కంప్లీట్గా బ్లాంక్ అయిపోతాం. అదే మోహం లేకపోతే ప్రతిదీ మనకి కరెక్ట్గా కనిపిస్తుంది. ఎప్పుడైతే మోహం, ఈ వృత్తాంతం చూసి ఎవరైనా చెప్పొచ్చు, ఇదేంటి, దిస్ ఇస్ నాట్ మేకింగ్ సెన్స్, హియర్ సంబడి ఈజ్ సేయింగ్, ఎవరో చెప్తున్నారు, నేను త్యాగం చేయడానికి రెడీగా ఉన్నాను, వైరాగ్యంకి రెడీగా ఉన్నాను, ఇదేంటి, కృష్ణుడు తను ఎంకరేజ్ చేయడం ఏంటి, లేదు నువ్వు చంపాలి, లేదు నువ్వు చంపాలి, ఇదన్న భగవంతుడా ఏంటి అసలు. కానీ శాస్త్రం అంటుంది, వెన్ నథింగ్ మేక్స్ సెన్స్, ఇఫ్ ఇట్ డజంట్ మేక్ సెన్స్, దట్ డజంట్ మీన్ ఇట్ డజంట్ హ్యావ్ సెన్స్. మీకు అది అర్థం అవ్వట్లేదు, దాని అర్థం దాంట్లో అర్థం లేదన్నది కాదు, దాంట్లో ఏదోటి అర్థం ఉంది, మీకు అర్థం అవ్వట్లేదు. సో వాట్ టు డూ, ఏం చేయాలి, గో టు గురు సింప్లీ. ఇది అర్జున్ లైఫ్లో వచ్చిన సిచ్యువేషన్. అలా మన లైఫ్లో కూడా చాలా సిచ్యువేషన్స్ వస్తాయి, అక్కడ మనం డిసైడ్ చేయలేకపోతాము ఏది మంచిది ఏది కాదు, అప్పుడు గురువు దగ్గరికి వెళ్ళిపోవాలి సింపుల్గా. అయితే ఎవరైనా అనుకోవచ్చు, సరే ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు గురువు దగ్గరికి వెళ్తాను, నాకు ఎప్పుడైతే ఏదైతే అర్థం అవ్వదో అప్పుడు గురువు దగ్గరికి వెళ్తాను, ఏదైతే నాకు అర్థం అవుతుంది, క్లియర్గా ఉంది, సాత్వికంగా కనిపిస్తుంది, దాని గురించి కూడా మళ్ళీ గురువు దగ్గర వెళ్ళడం ఎందుకు. కానీ శాస్త్రం అంటుంది, మీరు మీ లిమిటెడ్ నాలెడ్జ్తోనే, లిమిటెడ్ నాలెడ్జ్తోనే మీరు ఏదైతే మంచి అనుకుంటారో అది మంచి కాకపోవచ్చు, అది గురువుతో టాలీ చేసుకోండి. సింప్లీ 2A 2 థింగ్స్ లైఫ్లో, ఏం చేసినా గురు పర్మిషన్, గురువుతో టాలీ చేసుకోండి, గురు షెల్టర్ తీసుకోండి, గురు దగ్గర అడ్వైస్ తీసుకోండి, వెరీ సింపుల్. లేదని మంచిదే చేశానండి, మంచిదే, మంచి కార్యక్రమంలోనే వెళ్ళాను, కానీ పర్మిషన్ తీసుకోండి. నేను గీతా పారాయణలోనే వెళ్ళాను, అరకు వ్యాలీ వెళ్ళలేదు, కానీ పర్మిషన్ తీసుకోండి చెయ్య, ఏం చేసినా పర్మిషన్ తీసుకొని చెయ్యి. గీతా పారాయణకి వెళ్ళాను, దాంట్లో పర్మిషన్ ఏంటి, నేను ఏదైనా తప్పు పని చేయడానికి వెళ్ళలేదు కదా, కానీ పర్మిషన్. గుడ్ ఆర్ బ్యాడ్ బీ అండర్ గురూస్ రెడార్, దట్ ఈస్ షెల్టర్. మన గుప్తా ప్రభు ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా ప్రతిదీ అడిగి 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 చేస్తాం. చెన్నై వెళ్తారు, ఎక్కడైనా వెళ్తారు, ఫోన్ చేస్తారు జ్యోతికి, మాతాజీకి చెప్పండి నేను ఇలా వెళ్తున్నాను, ఫ్రైడేకి ఇలా వచ్చేస్తాను. జ్యోతి నాకు ఒకసారి అడిగింది, సండే క్లాస్కి రాకపోతే మీ పర్మిషన్ అడగడం బాగానే ఉంది, సండే రావట్లేదు, మాతాజీ ఏమైనా చెప్తారు, ఫ్రైడే ఎలాగో వచ్చేస్తారు కదా, మళ్ళీ అడగడం ఎందుకు. సో ఐ వాజ్ టెల్లింగ్ హర్ దిస్ ఇస్ ద మీనింగ్, దాట్ మీరు మా సండే గురువే కాదు, మీరు మండే టు సాటర్డే కూడా మా గురువే. చాలామంది అలా అనుకుంటారు, ఓన్లీ సండే గురువే, సండే ఏమైనా చేయకపోతే చెప్పాలి, సండే ఏదైనా అవుతేనే చెప్పాలి, మండే టు సాటర్డే మాకు సంబంధం లేదు. నో, మండే టు సాటర్డే కూడా వాట్ ఎవర్ యూ డూ. మీకు ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే, మీ మదర్ ఇన్లా అయినా ఫాదర్ ఇన్లా అయినా, మీరు ఎక్కడికైనా వెళ్ళినా వాళ్ళకి అడిగేసి వెళ్తారు, వెళ్తున్నానండి వస్తున్నానండి. గురువు వచ్చినప్పటికీ అడగడం అవసరం లేదు, ఎందుకు, దే ఆర్ ద స్పిరిచువల్ హెడ్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ. వాట్ ఎవర్ యూ డూ అడిగి చేయాలి, కెన్ ఐ డూ దిస్, ఇస్ ఇట్ ఓకే ఫర్ మై లైఫ్, కెన్ ఐ డూ దాట్. గురు ఇస్ నాట్ గోయింగ్ టు ఈట్ యు అప్. సో ఇది విన్న తర్వాత వెంటనే ఫోన్ చేయడం, మాతాజీ నేను సీఎంఆర్ వెళ్తున్నాను సాడీ కొనడానికి, హలో మాతాజీ నేను, ప్లీజ్ అలా డిస్టర్బ్ చేయొద్దు, దాన్ని రైట్ సెన్స్లో తీసుకొని మీకు ఎలా ట్రై టు అండర్స్టాండ్ ఇన్ ఎ ప్రాపర్ సెన్స్, అండ్ ఇన్స్టెడ్ ఆఫ్ కాలింగ్ ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్ సెండ్ అ మెసేజ్, డూ నాట్ డిస్టర్బ్ మెసేజ్ పంపించేయండి ఇఫ్ ఎనీథింగ్. నువ్వు why this whole process, why just to keep you connected. I won't be benefited, no benefit is mine, I have nothing to do with what you do, you know, I am busy with my own spiritual life and my own service to my guru, but the connection is there. Then what happens Monday to Saturday, you won't forget, ekkadiki vellina the shadow will follow you, I have told the guru. Anything you do wrong, oh my god, you know, it will always be in your mind. That's the whole beauty of it. So here ikkada moha garbhita daya undi kani moha daya idi endukante aa 40 lakshala gurinchi tanu aalochinchaledu ani eppudaithe moham anedi puttutundi mana intelligence anedi potundi. So here ikkada Gandiva. Gandiva is slipping from my hand. Gandiv. అర్జున్ గాంధీవ్ని పట్టుకున్నాడు కానీ తను అది కూడా చేతి నుంచి జారిపోతుంది. సినిమాలో చూస్తాం కదా, ఆ లేడీ ఏదో ప్లేట్ పట్టుకొని వస్తుంది, మీ హస్బెండ్కి హార్ట్ అటాక్ వచ్చింది, ఆ ప్లేట్ పడిపోతుంది డిషామ్ అని. సీన్ ఇట్? సంథింగ్ లైక్ దిస్ ఇస్ హ్యాపెనింగ్. ట్రై టు రిలేట్ ఇట్, ఐమ్ జస్ట్ ట్రైంగ్ టు ఎక్స్ప్లెయిన్ హౌ సంథింగ్ లైక్ దట్. తన చేతి నుంచి గాంధీవ జారిపోతుంది. సో తర్వాత శ్లోకంకి వెళ్ళిపోదాము. I want to complete the first chapter today, but I don't know if I can complete it. We'll try to make it short, short, short and go quickly. Okay. Next slokam kelipodamu. Nacha shreyo nupasyami hatva svajanam ahave nakangshe vijayam krishna నచ రాజ్యం సుఖాని చ. సో ఇక్కడ అర్జున్ అంటున్నాడు, నాకు దీంట్లో ఏం మంచి కనిపించట్లేదు, నా వాళ్ళని చంపేసి నాకేం దొరుకుతుంది, ఆ తర్వాత నాకు రాజ్యం వచ్చినా కూడా దాంట్లో ఏంటి ఆనందము అని చెప్తున్నాడు అనమాట. సి ఆనందం అనేది ఎలా వస్తుంది, ఎవరితో అయినా షేర్ చేస్తేనే ఆనందం వస్తుంది. ఇక్కడ ఈ మాట వినినప్పటికీ ఎవరైనా చెప్పొచ్చు, వావ్ అర్జున్ ఇస్ సో గ్రేట్, తను ఎంత గ్రేట్ కాదు, ఇక్కడ చిన్న సెల్ఫిష్నెస్ ఉంది, రాజ్యం అంతా నా దగ్గరకు వచ్చేసిన తర్వాత దుర్యోధనే బ్రతికి లేకపోతే ఆనందం ఏంటి. ఇప్పుడు మీరు ఇమాజిన్ చేయండి, అంత రాజ్యం అంతా వాళ్ళకి వచ్చేసింది కానీ ఎవరు బ్రతకలేదు, అప్పుడు అర్జున్ భీమ్ చెప్తాడు, హే ఎవ్రీవన్, లాభం దేర్ ఇస్ నోబడీ, ఎవరు లేరు. సి మీ స్థానంలో చెప్తాను, ఇమాజిన్ ఇండియా టీం ఆస్ట్రేలియా వెళ్ళారు, వరల్డ్ కప్ విన్ అయ్యి వచ్చారు, కానీ వాళ్ళు ముందే చెప్పేశారు మీరు వరల్డ్ కప్ మాత్రం విన్ అవుతే న్యూక్లియర్ బాంబ్ పెడతాం, ఇండియాలో ఎవరు బ్రతకరు, దయాలు వరల్డ్ కప్ తీసుకుని వస్తారు కానీ భారతదేశంలో ఎవరు లేరు. ఇస్ ఇట్ నో, వాట్స్ ద యూస్, ఏం చేస్తాను ఈ వరల్డ్ కప్లో, ఇక్కడ ఎవరు లేరు, మాకు క్లాప్ చేయడానికి ఎవరు లేరు, మాకేం. సెల్ఫిష్గా అడుగుతున్నాడు, దీంట్లో గొప్ప వైరాగ్య భావం ఏం లేదు. అర్జున్ అడుగుతున్నారు ఎవరితో షేర్ చేయాలి, ఎవరితో ఆనందం, ఎవరు మిగలకపోతే ఆనందం నేను ఎవరితో షేర్ చేస్తాను. సో ఇక్కడ మోహం అనేది మెల్లమెల్లగా పెరుగుతుంది. చాణక్య పండిత్ అంటారు, మోహం, రోగం, వడ్డీ, అగ్ని, ఇది పెరిగే ముందు దాన్ని కంట్రోల్ చేయాలి. ఒకసారి అది పెరిగిపోతే మళ్ళీ దాన్ని కంట్రోల్ చేయడం చాలా కష్టం. రోగం సైడ్లో పెట్టేస్తాము, ఇది నా బ్యాడ్ క్వాలిటీ, ఎవ్రీ టైం చిన్నది ఏదైనా అయినా పర్వాలేదు, తర్వాత వెళ్దాం డాక్టర్ దగ్గర, తర్వాత వెళ్దాం, అది పెరిగిపోతుంది. అగ్ని ఊహించండి, ఇంట్లో కిచెన్లో గ్యాస్ సిలిండర్ బ్లాస్ట్ అయిపోయింది, మనం బెడ్రూమ్లో ఉన్నాము, పర్వాలేదు కిచెన్లో కదా అయ్యింది, పర్వాలేదు కిచెన్లో కదా అయింది కదా, బెడ్రూమ్ వరకు రాలేదు కదా, అది వెంటనే వస్తుంది, అప్పుడే వెంటనే దానికి నీళ్ళేసి ఆపేయాలి. వడ్డీ, ఇంట్రెస్ట్, ఇంట్రెస్ట్ ఎలా పెరుగుతూ ఉంటే తర్వాత చాలా ఎక్కువ అయిపోతే అప్పుడు మనం పే బ్యాక్ చేయలేము. రోగం, మోహం, అగ్గి అండ్ వడ్డీ. సో మోహం కూడా జస్ట్ లైక్ అన్ ఇంటెలిజెంట్ పర్సన్, ఇంట్రెస్ట్ పెరిగే ముందు దాన్ని కంట్రోల్ చేసి లోన్ బ్యాక్ చేసేస్తాడు, అగ్గి స్ప్రెడ్ అయ్యే ముందు దాన్ని కంట్రోల్ చేస్తాడు, రోగం ఎక్కువైన ముందే. ఇమాజిన్ మీ డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, సార్ యు ఆర్ ఇన్ ద ఫస్ట్ స్టేజ్ క్యాన్సర్, నో ప్రాబ్లమ్, లెట్ ఇట్ కమ్ టు ఫోర్త్ స్టేజ్, ఐల్ టేక్ కేర్. నో, వెంటనే యూ విల్ డూ సంథింగ్. కానీ మోహం వచ్చినప్పటికీ ఇట్స్ ఓకే, ఐల్ ట్రై మాతాజీ, ఐల్ ట్రై. నో, ఒక్కసారి పెరిగిపోతే దట్స్ వెరీ డిఫికల్ట్ టు కంట్రోల్. ఎప్పుడైతే అక్కడ ఉంది అక్కడే దాన్ని కట్ చేయాలి, అక్కడే హెల్ప్ తీసుకోవాలి. వాట్ షుడ్ ఐ డూ, నేను ఎలా దాన్ని కంట్రోల్ చేయాలి, ప్లీజ్ హెల్ప్ మీ, ప్లీజ్ గైడ్ మీ, అక్కడే దాన్ని కంట్రోల్ చేయాలి. సో ఇక్కడ నచా శ్రేయో ను పశ్యామి, అర్జున్ చాలా పండితగా మాట్లాడుతున్నాడు, తను అంటున్నాడు నేను శ్రేయ గురించి మాట్లాడుతున్నాను, ప్రేయస్ గురించి కాదు. సి దెర్ ఆర్ టూ థింగ్స్, ప్రేయస్ అండ్ శ్రేయస్. ప్రేయస్ అంటే ఇమీడియట్ ఆనందం, ఇమీడియట్, లైక్ ఇప్పుడు ఒక స్టూడెంట్ ఉన్నాడు అనుకోండి, తన కోసం ప్రేయస్ ఏంటంటే క్రికెట్ మ్యాచ్ చూడడం, వా వెంటనే ఆనందం ఇచ్చింది. శ్రేయస్ అంటే ఆ మ్యాచ్ మిస్ అయ్యి చదివినా అది ఆఫ్టర్ సమ్ టైమ్ దాని ఒక ప్రతిఫలం వస్తుంది, హీ విల్ హ్యావ్ ఎ గుడ్ క్యారియర్, తన ఎగ్జామ్లో చక్కగా రాస్తాడు. సో ఆ నిమిషం తను అట్రాక్ట్ అయిపోవచ్చు, ఈ బుక్ చదవాలంటే ఇష్టం లేదు, సండే టీవీ మిస్ చేసి ఇక్కడ వచ్చి క్లాస్ వినడం ఇష్టం లేదు, కానీ ఇది శ్రేయస్, ఇప్పుడు బాగా అనిపించకపోయినా కూడా ఇట్ విల్ హెల్ప్ యూ ఇన్ యువర్ లైఫ్ ఇన్ ఫ్యూచర్. ప్రేయస్ అంటే వెంటనే దాని ఆనందం మనకి. ఇక్కడ అర్జున్ పండిత్గా మాట్లాడుతున్నారు, నేను ప్రేయస్ శ్రేయస్ గురించి మాట్లాడుతున్నాను, ఏంటి లాభం తర్వాత జీవితంలో, మనం లాంగ్ రన్లో చూడాలి కదా, ఇప్పుడు ఏదో యుద్ధం చేసి నేను గెలిచేస్తాను బాగానే ఉంది, కానీ మనం తర్వాత ఫ్యూచర్ గురించి ఆలోచించాలి కదా అని చెప్తున్నాడు అనమాట. సి ఒక క్వశ్చన్ మీ అందరికీ రావాలి, ఎందుకు రాలేదు ఇప్పటి వరకు. కృష్ణ అర్జున్కి ఎందుకు చెప్పారు, యుధిష్ఠిరికి ఎందుకు చెప్పలేదు, భీమ్కి ఎందుకు చెప్పలేదు, మళ్ళీ దుర్యోధన్కి ఎందుకు చెప్పలేదు గీత, ఎందుకు అర్జున్కి ఎందుకు చెప్పాడు? యుధిష్ఠిర్ ఆల్సో వాజ్ రిమెంబరింగ్ కృష్ణ. సి హియర్ యా సి ఇట్ విల్ కమ్ ఇన్ ద ఫ్యూచర్ శ్లోకాస్ హౌ అర్జున ఈజ్ అ డివోటీ ఆఫ్ కృష్ణ అండ్ ఆల్సో దెర్ ఆర్ సర్టెన్ అదర్ థింగ్స్ అర్జున్తో మనం రిలేట్ చేయగలుగుతాం. సో ఇప్పుడు మీరు యుధిష్ఠిర్ గురించి మాట్లాడితే తన ఎక్సెప్షనల్ కేసు, ఈరోజు యుధిష్ఠిర్కి గీత పలికి ఉంటే మనకు ఒక ఎక్స్క్యూజ్ దొరుకుతుంది, యుధిష్ఠిర్ అంటే ధర్మరాజు, తను అంత పర్ఫెక్ట్గానే చేస్తాడు, తనకి గీత పలికి తనకి అప్లికబుల్, కానీ మనం అంతలాగా ఆలోచించలేము. భీముడు గురించి వచ్చినప్పటికీ భీముడు ద్వేషంతో నిండి ఉన్నాడు, ఎప్పుడు చంపేయాలి, ఎప్పుడు ఆ దుశ్శాసన్ని చంపేయాలి, ఆ దుర్యోధన్ని చంపేయాలి, ఆ రక్తం తీసుకొచ్చి ద్రౌపదికి ఇవ్వాలి, సో తను కూడా చాలా ద్వేషంలో ఉన్నాడు. కానీ అర్జున్ ఇస్ ద ఓన్లీ పర్సన్ హూ ఇస్ బ్యాలెన్స్, మరీ ధర్మరాజులా కాదు, మళ్ళీ భీముడిలా కూడా కోపం కాదు, మానవత్వం ఉంది, కన్ఫ్యూజన్ ఉంది, జస్ట్ లైక్ మనం ఫేస్ చేస్తాం, సడన్గా ఒక్కొక్కసారి చాలా ఇమోషనల్ అయిపోతాము, చాలా మంచి భక్తులుగా మారిపోవాలని అనుకుంటాం, మళ్ళీ ఒక్కొక్కసారి. సే అర్జున్ ఇస్ ఎ వెరీ గుడ్ డివోటీ, కానీ ఇప్పటి వరకు బాగానే మాట్లాడాడు, దుర్బుద్ధి దుర్యోధన్ ఇలా అలా అన్నీ మాట్లాడు, కానీ మళ్ళీ లేదు లేదు నేను ఇలా చేయలేను. సో తనతో రిలేట్ చేయడం చాలా ఈజీగా అయిపోతుంది. అర్జున్కి చెప్పిన వరకు మనం అనుకుంటాం ఎస్ మాకు కూడా అలా చాలాసారి కన్ఫ్యూజన్ ఉంటుంది, సండే ప్రోగ్రామ్ అటెండ్ చేస్తాం, టెంపుల్లో ఉంటాం, ప్రవచనం వింటాం, అప్పుడు వరకు బాగా ఉత్సాహం ఉంటుంది, మళ్ళీ మండే టు సాటర్డే వచ్చినప్పటికి ఉత్సాహం పోతుంది, పర్లేదు తర్వాత చేసుకోవచ్చు. సో అర్జున్ కూడా ఇదే సిచ్యువేషన్లో ఉన్నాడు, తనతో రిలేట్ చేయడం మనకి చాలా ఈజీగా ఉంటుంది. అండ్ సి ఇఫ్ కృష్ణ వాంటెడ్ భగవద్గీత అనేది అవసరమే లేదు, సింపుల్గా అర్జున్కి లేదు నువ్వు యుద్ధం చేయవలసిందే అంటే తను చేయడా? తప్పకుండా చేస్తాడు, ఎందుకంటే తనకి కృష్ణుడు అంటే చాలా ఇష్టం. కానీ భగవంతుడు చూడండి ఎంత పేషెన్స్గాని మొత్తం 18 chapters 700 slokas తనకి ఎక్స్ప్లెయిన్ చేశారు, ఎందుకంటే ఎప్పుడైతే తను యుద్ధం చేస్తాడు తను పూర్తిగా అది అర్థం చేసుకొని చేస్తే కర్మ అనేది ఉండదు. మోహంతో చేశారనుకోండి కర్మ ఉంది, ద్వేషంతో కోపంతో చేశారనుకోండి కర్మ ఉంది. ఎప్పుడైతే జాగృతితో చేశాడు, నేను చేసింది ఇది నా డ్యూటీ యాజ్ పర్ కృష్ణాస్ ఇన్స్ట్రక్షన్ అంతే, దెన్ దెర్ ఇస్ నో కర్మ ఫలం. అండ్ దట్స్ వై కృష్ణ వాజ్ వెరీ కేర్ఫుల్, కావాలంటే చెప్పొచ్చు, కమ్ ఆన్ గో అహెడ్ యూ హ్యావ్ టు డూ ఇట్, నేను చెప్తున్నాను నేను ఇన్స్ట్రక్ట్ చేస్తున్నాను. సి ఒక గురుగారు చెట్టు కింద కూర్చొని తపస్య చేస్తూ ఉంటే తన శిష్యుడు వచ్చి చెప్పాడు, గురుగారు మీ గొడుసులో ఒక పాము ఉంది. సో గురుగారు వెంటనే చెప్పారు, అవునా పాము ఉందా, అయితే ఒక టార్చ్ తీసుకోరా. సో ఆ టార్చ్ తీసుకొని గురుగారు గుడుసు లోపలికి వెళ్ళిపోయి చూపించారు, ఓహో ఇది పాము కాదు ఇది ఒక తాడు అని. సో అప్పుడు ఆ శిష్యుడు అన్నాడు, మీకు ముందే తెలుసు కదా, మీకు ముందే తెలుసు అది పాము కాదు అది తాడు, మళ్ళీ ఎందుకు మీరు లోపలికి వచ్చి ఎంత చెప్పాలి? సో గురుగారు అన్నారు, ఒకవేళ నేను నీకు చూపించకపోతే నువ్వు అనుకుంటావు దాని లోపలైతే పామే ఉంది, కానీ గురుగారు చెప్పారని మనం వినాలి కదా, మొత్తం సందేహం అనేది పోదు. ఇప్పుడు ఎప్పుడైతే నీకు చూపించానో నీకు క్లారిటీగా ఉంది. సో ఇక్కడ అర్జున్కి కృష్ణ లేదు నువ్వు యుద్ధం చేయాలంటే చేస్తాడు, కానీ లోపల అది మోహం ఉండిపోతుంది, అసలు ఆ గ్రాండ్ ఫాదర్ అంటే నాకు చాలా ఇష్టం, ఇతనంటే నాకు చాలా ఇష్టం, కానీ కృష్ణుడు చెప్తున్నాడని నేను చేయవలసింది అని అనుకుంటాడు. సో అందుగురించి ఫస్ట్ ఆ మోహం మొత్తం తీశారు, ఆ 700 శ్లోకాస్ చెప్పి ఆ మోహం అంతా బయటికి తీశారు. అప్పుడు యుద్ధం చేయమన్నారు 18.78 అంట అంటారు. ఇప్పుడు అర్జున గాంధీ తీసుకుని రెడీ అయిపోతాడు యుద్ధం చేయడానికి. నెక్స్ట్ శ్లోకంకి వెళ్ళిపోదామా. కిం ను రాజ్యేన గోవింద కిం భోగే జీవితేన వా యేషాం అర్థే కంచితం నో రాజ్యం భోగ సుఖాని చ తా ఇమే వస్థితే యుద్ధే ప్రణం త్యక్త్వా ధనాని చ ఆచార్యా పితరా పుత్రాస్ తథే వాచా పితామహా మాతులా స్వాసురా పౌత్రా శైలా సంబంధినస్తథా ఏతాన్నాహంతుమిచ్ఛామి జ్ఞాతోపి మధుసూదనా అపి త్రైలోక్య రాజ్యస్య హేతో కిం ను మహీ కృతే నిహత్యా దత్రాశ్రం నః కా ప్రీతి స్యా జనార్దన. సో ఇక్కడ మళ్ళీ అర్జున్ రిపీట్ చేస్తున్నాడు, ఎవరెవరు అక్కడ ఉన్నారు, మా టీచర్స్, మా ఫాదర్, మా గ్రాండ్ ఫాదర్స్ లాగా ఉన్న అంకల్స్, గ్రాండ్ ఫాదర్స్, నేను ఎలా వాళ్ళని చంపాలి. ఇక్కడ కృష్ణుడికి గోవింద అని పిలుస్తాడు అర్జున. గోవింద అంటే, గో అంటే ఇంద్రియాలు, ఎవరైతే ఇంద్రియాలకి అధిపతి తనకి గోవింద అంటారు. సో ఇక్కడ అర్జును చిన్న హింట్గా కృష్ణుడు చెప్తున్నారనమాట, నువ్వు ఇంద్రియాలకి అధిపతి, నాకు నా ఇంద్రియాలకి, నాకు లోపల ఎలా ఫీల్ అవుతున్నా నీకు బాగా తెలుసు, నేను చెప్పే అవసరం లేదు కదా గోవింద అని చెప్తున్నాడు. అండ్ తర్వాత ఇక్కడ కృష్ణుడికి మధుసూదన అని కూడా చెప్తాడు. మధుసూదన అంటే ఎవరైతే మధు పేరుతో ఉన్న రాక్షసుడిని చంపాడు. సో అంటున్నాడు, నువ్వు మధు పేరుతో ఉన్న రాక్షసుడిని చంపావు కదా, నా ఈ బాధని కూడా నువ్వు చంపే, నేను ఏదైతే బాధకి గురి అవుతున్నాను, లోబడుతున్నాను, నువ్వు నాకు సాయం చే. అండ్ తర్వాత లైన్లో అంటాడు జనార్దన. జనార్దనకి రెండు అర్థాలు ఉన్నాయి. జనార్దన అంటే ఎవరైతే జనాల్ని, ఆర్ధన అంటే రక్షిస్తాడు. జనార్దన్కి ఇంకొక మీనింగ్ కూడా ఉంది. జనార్దన అని దానికి వేరేగా ప్రొనౌన్స్ చేస్తే ఎవరైతే జనాల్ని చంపేస్తారో. సో ఇక్కడ అర్జున్ అంటున్నాడు, నువ్వు జనార్దన కదా, జనాల్ని రక్షించాలి కదా, మళ్ళీ నాకెందుకు ఇలా తీసుకువచ్చావు, జనాల్ని చంపడానికి నువ్వు నాకెందుకు తీసుకువచ్చావు, నువ్వు జనార్దన, నువ్వు జనాల్ని రక్షించాలి, నాకు నాకు ఈ సిచ్యువేషన్లో ఎందుకు పెట్టావు, నేను ఇంతమంది జనాల్ని ఎలా చంపుతాను, ఎందుకు చంపాలి అని అడుగుతున్నాడు అనమాట. సో ఇక్కడ మళ్ళీ అదే సేమ్ థింగ్, ఓ మధుసూదన, ఐఎమ్ నాట్ ప్రిపేర్డ్ టు ఫైట్, నేను ఫైట్ చేయను, వాట్ ప్లెజర్ ఐ విల్ గెట్, నాకు ఏం ఆనందం దొరుకుతుంది. సి ఫస్ట్ అన్నాడు వాళ్ళని చంపితే పాపం, దయా కరుణ. తర్వాత అన్నాడు దాంట్లో నాకేం ఆనందం వస్తుంది. ఇప్పుడు ముందు ముందు అంటాడు అయ్యో అది చేస్తే పాపం కదా, అన్ని రకాలుగా మాట్లాడుతున్నాడు. అండ్ తర్వాత లాస్ట్లో అంటారు వర్ణశంకర, వర్ణశంకర, మనం ముందు ముందుకెళ్దాము. పాపం ఏవ శ్రయాద్ అస్మాన్ హత్వైతాన్ ఆతతీనా తస్మాన్నర్హా వయం హంతుం దత్రాష్టం సా బాంధవాన్ స్వాజనం హి కథం హత్వా సుఖినా శ్యామం మాధవ. ఇప్పుడు అర్జున్ అంటున్నాడు, సి ఇప్పుడు దుర్బుద్ధి దుర్యోధన్ దుర్బుద్ధి దుర్యోధన్ నుంచి వచ్చాడు నా గ్రాండ్ ఫాదర్ నా, ఇప్పుడు అంటున్నాడు స్వజన, ఇంకా వీళ్ళందరు నా వాళ్ళే, స్వజన నా వాళ్ళు, వాళ్ళని ఎలా చంపుతాను? ఓ మాధవ, మాధవ అంటే ఎవరైతే లక్ష్మీదేవి, లక్ష్మీదేవి తాలూక పతిని, హస్బెండ్ని, భర్తని మాధవ అంటారు. సో ఇక్కడ కృష్ణకి అర్జున్ టాంట్ చేస్తున్నారు, నువ్వు మాధవ, లక్ష్మీదేవి వెనక ఉంటావు, నాకు అవసరం లేదు లక్ష్మీదేవి, నాకు ఏమి వద్దు, నాకు ఈ రాజ్యం వద్దు, ఏమి వద్దు, నా స్వజనాల్ని నేను చంపను, నువ్వు మాధవ ఉండొచ్చు. దానికి ఇంకొక అర్థం, మాధవ ఆల్సో మీన్స్ ఆల్ ఆస్పిషియస్నెస్. మరి నువ్వు అంత ఆస్పిషియస్గా ఉన్న పర్సన్ ఎందుకు ఇనాస్పిషియస్నెస్ క్రియేట్ చేస్తున్నావు? అందరినీ చంపడం అంటే ఇనాస్పిషియస్నెస్సే కదా, ఎందుకు నువ్వు ఇలా క్రియేట్ చేస్తున్నావు? మాధవ కదా, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ అంత ఆస్పిషియస్గా అయిపోతుంది, మళ్ళీ ఎందుకు యుద్ధ భూమిలో నాకు తీసుకువచ్చావు అంటున్నాడు అన్నమాట. సి ద నైఫ్, ఎప్పుడైతే ఆ కత్తి ఆపరేషన్ థియేటర్లో ఒక సర్జన్ చేతిలో ఉంటే, తను ఆ కడుపుని ఇలా కట్ చేస్తూ ఉంటే, ఉదరంని కట్ చేస్తుంటే, దాంట్లో ఏమైనా తప్పు ఉందా, ఉందా లేదా? ఎవరైనా డాక్టర్కి జైల్లో పెట్టేస్తారా ఎందుకు ఇలా చేస్తామని? చెయ్యం. నేను మీరు పట్టుకుంటే, నేను మీరు ఆపరేషన్ చేసుకుంటే అప్పుడు మనం సెంట్రల్ జైల్లో ఉంటాం. ఎవరి చేతిలో ఉంది అది ఇంపార్టెంట్, నైఫ్ ఎవరి చేతిలో ఉంది. ఇక్కడ భగవంతుడు అర్జున్కి యుద్ధ చేయమంటారు, మనం చూస్తాం సెకండ్ చాప్టర్లో. సో మనం అలా అనుకోకూడదు తప్పు, కానీ ఇదేంటి భగవంతుడు ఇలా ఎంకరేజ్ చేయడం ఏంటి, ఆయన అహింస అనేది ఎంకరేజ్ చేయాలి కదా. కానీ ఇక్కడ క్షత్రియ ధర్మ అనేది ఒకటి ఉంది. ఆ క్షత్రియ ధర్మం ఏంటంటే దుర్మార్గులతోని, ఎవరైతే దుర్బుద్ధి వాళ్ళు, ఎవరైతే అధర్మాన్ని పోషిస్తున్నారు అలాంటి వాళ్ళని చంపాలి, అది క్షత్రియ తాలూక ధర్మం, దాంట్లో తప్పు లేదు, దాంట్లో తప్పు లేదు. సో అర్జున్కి చెప్పారు కనుక నేను కూడా ఇప్పుడు ఎవరితో అయినా ఫైట్ చేసుకోవచ్చు, కంపాషన్ అవసరం లేదు, అది మనకు అప్లికేబుల్ అవ్వదు ఇక్కడ. మనకి కృష్ణుడు చెప్పలేదు కదా, మనకి కృష్ణుడు చెప్పలేదు కదా. ఇది చాలా కన్ఫ్యూజింగ్గా ఉందండి. మీరు ఒకసారి అంటారు మళ్ళీ కంపాషన్ ఉండాలి, అందరు సర్వజీవుల పైన కంపాషన్ ఉండాలి, క్షమ అనేది ఉండాలి, క్షమించేయాలి, మళ్ళీ ఇటు అంటారు కాదు, అసలు ఏంటి నేను ఎప్పుడు నా జీవితంలో ఎలా ప్రవర్తించాలి నాకు అర్థం అవ్వట్లేదు, ఎవరిని క్షమించాలి, ఎక్కడ నా వాయిస్ని రేస్ చేయాలి, అందుగురించి భగవద్గీత చదవాలి, గురు సాధు శాస్త్ర ఆశ్రయం తీసుకోవాలి, అప్పుడు మోహం అనేది తగ్గిపోతుంది, మోహం అనేది తగ్గిపోతే అన్నీ స్పష్టంగా కనిపిస్తాయి, అప్పుడు డౌట్లు సందేహాలు ఉండదు, ఎక్కడ ఎలా ప్రవర్తించాలి ఈజీగా అర్థమైపోతుంది. ఏ యాక్టివిటీ నా డివోషనల్ లైఫ్కి ఎంకరేజింగ్గా ఉంది అదే చేస్తాం, ఏదైతే డిస్కరేజింగ్గా ఉంది అలాంటి యాక్టివిటీస్కి వెళ్ళము. ఎందుకంటే మన గోల్ క్లియర్గా ఉంటే మిగిలినంతా ఈజీగా అయిపోతుంది. ప్రాబ్లం ఏంటంటే మన గోలే క్లియర్ లేదు, గోలే క్లియర్ లేదు, ఏం చేయాలనుకుంటున్నాం కన్ఫ్యూజన్లో ఉన్నాము. ఎప్పుడైతే డిసైడ్ అయిపోతాం ఒకసారి నాకేమి గోల్ లేదు, నేను గోలోక బృందావన్ వెళ్ళాలి, ప్రభుపాద ఒక మూమెంట్లో నేను సేవా చేయాలి, నేను మంచి భక్తుడిగా తయారవ్వాలి, ఆ గోల్ క్లియర్గా ఉంటే అప్పుడు ప్రతి యాక్టివిటీని మనం మెజర్ చేసుకోవచ్చు. ఈ యాక్టివిటీ చేయడం వల్ల నా డివోషనల్ లైఫ్లో హెల్ప్ అవుతుందా లేదా, అవ్వదు క్యాన్సిల్, ఇక్కడ వెళ్ళినప్పటికీ నా డివోషనల్ లైఫ్ ప్రోగ్రెస్ అవుతుంది, వెళ్తాను, ఎస్ రైట్, సింపుల్గా. ప్రాబ్లం ఏంటంటే గోల్ క్లియర్ లేదు, అప్పుడు ప్రతిదీ కన్ఫ్యూజనే. ఎందుకంటే మనకి రెండు చేయాలని ఉంది, మెటీరియల్గా ఎంజాయ్ చేయాలని ఉంది, కానీ ఈ లైఫ్ ఎండ్ అయినప్పటికీ భగవంతుడి దగ్గర వెళ్ళాలని ఉంది మనకుంది. ఇలా ఎవరైనా అరేంజ్మెంట్ చేస్తే ఎంత బాగుంటుంది, నేను ఇప్పుడు అంత లైఫ్ ఎంజాయ్ కూడా చేస్తాను కానీ మళ్ళీ నేను ఐ డోంట్ వాంట్ టు గో టు నరక్, ఐ వాంట్ టు గో టు కృష్ణ ఓన్లీ, బట్ హియర్ ఐ వాంట్ టు ఎంజాయ్, నేనేం కాంప్రమైజ్ చేయను, నేను ఏది సాక్రిఫైస్ చేయను. నో, ఇదే భక్తి జీవితం. స్టార్టింగ్లో చాలా కష్టంగా అనిపించినా, అరుచిగా అనిపించినా, ఇదేంటి ఇదేం బాగాలేదు, ఏం ఎంజాయ్ చేయలేకపోతున్నాను, ఇప్పుడు అలా అనిపించినా కూడా తర్వాత పరిమాణాలు తర్వాత చాలా బాగుంటాయి, రిజల్ట్స్ ఆర్ వెరీ గుడ్. అండ్ ఈ భౌతిక ప్రపంచంలో అన్నీ ఇప్పుడు చాలా బాగా కనిపిస్తాయి. ఎవరైతే భౌతిక పరంగా ఉన్నారో వాళ్ళ భక్తుల్ని చూసి నవ్వుతారు, పాపం వీళ్ళు మార్నింగ్ లేసి ఎందుకు మంగళహారతి, అయ్యయ్యో మేము ఇక్కడ చక్కగా పడుకున్నాం, అయ్యయ్యో పాపం వాళ్ళు సండే అయినప్పటికీ టెంపుల్కి వెళ్ళిపోతారు, మేము ఇక్కడ మ్యాచ్ చూస్తున్నాం, అయ్యో మేము అన్నీ తింటాము ఉల్లిపాయ వెల్లుల్లి, వీళ్ళు పాపం ఏం తినలేదు, టీ కాఫీ తాగలేదు, ఎలా ఉంది పాపం అనుకుంటారు. కానీ పరిమాణ దుష్ఫలం, ఎంత ఇబ్బంది పడతారు తర్వాత, మనం తర్వాత ఆనందిస్తాం, అప్పుడు మనం పైనుంచి చూస్తాం పాపం వీళ్ళు పాపం వీళ్ళు, అప్పుడు మనం చూస్తాం. సో దానికోసం కొంచెం కష్టపడాలి కదా, కొంచెం సాక్రిఫైస్ చెయ్యాలి. సో హియర్ ఇప్పుడు అర్జున్ అంటున్నాడు, పెద్ద బ్రహ్మాస్త్ర వేశాడు, ఈ మనకి పాపం కాదా వీళ్ళని చంపతే పాపమే కదా అని అంటున్నాడు. ఈ ఈ కర్మ ఫలితాలు మనం మళ్ళీ మనం అనుభవించాలి కదా అని కృష్ణుడికి అడుగుతున్నాడు. అనువాదంలో శ్రీల ప్రభుపాద అంటారు, శాస్త్ర ప్రకారం ఎవరైతే ఈ ఆరు తప్పు పనులు చేస్తారో అలాంటి వాళ్ళని చంపితే ఎటువంటి పాపం లేదు. ఆ ఆరు తప్పు పనులు ఏంటి చెప్తున్నారు. ఫస్ట్ వన్, పాయిజన్ గివర్. ఎవరైతే పాయిజన్, ఎవరైతే విషమిచ్చారు, విషమిచ్చి చంపడానికి ప్రయత్నించారు అలాంటి వాళ్ళకి మనం మళ్ళీ బ్యాక్ వాళ్ళని మనం ప్రతిశోధం మనం తీసుకోవచ్చు, దాంట్లో తప్పు లేదు అంటున్నారు పాయిజన్ గివర్. ఇప్పుడు దుర్యోధన అదే కదా చేశాడు, చిన్నప్పుడు భీముకి విషంతో నిండి ఉన్న లడ్డూలు తినిపించాడు. లడ్డూలు తినిన తర్వాత తను స్పృహ తప్పి పడిపోతే దానికి ఒక పెద్ద బండ రాయితో కట్టి నీళ్ళు ములిగేశాడు. ఆ నీళ్ళ లోపలికి వెళ్ళిపోతూ ఉంటే అక్కడ కొన్ని పాములు ఈ భీమ్ని కరచడం మొదలుపెట్టింది. ఎప్పుడైతే భీమ్ని కరుస్తున్నాయి ఆ పాములు, భీమ్కి ఏమీ అవ్వట్లేదు, ఎందుకంటే ఇందాకే ఆ విషతో నిండి ఉన్న లడ్డూలు తిన్నాడు. సో ఈ పాయిజన్ ఆ పాయిజన్ బ్రేక్ చేస్తుంది అనమాట. అండ్ మొత్తం మీద ఈ పాములు అనుకుంటాడు, ఇదేంటి విచిత్రమైన జీవుడు, ఎన్నిసారి కరిచినా ఏం అవ్వట్లేదు అని ఆలోచిస్తున్నారు. అప్పుడు తను పట్టుకొని రాజా దగ్గర తీసుకువెళ్ళారు. అక్కడ తీసుకువెళ్ళినప్పటికీ అర్థమైంది, ఓహో ఇది కుంతి తాలూకా పుత్రుడా అని. అప్పుడు వెంటనే ఆహా ఇతన్న కుంతి తాలూకా రిలేటివ్ అనమాట, కజిన్ బ్రదర్ అనమాట ఆ రాజా. సో అప్పుడు వెంటనే తను ఏం చేశాడంటే అక్కడ ఏడు కుండాలు ఉన్నాయన్నమాట. సో భీమ్కి చెప్పారు, నువ్వు వెళ్ళి ఆ ఏడు కుండాల్లో స్నానం చేస్తే, ప్రతి ఒక్క కుండలో స్నానం చేస్తే 10,000 ఏనుగు శక్తి నీకు వస్తుంది, నువ్వు ఎన్ని చేయగలుగుతావు చేయి అంటారు. సో ఇక్కడ పాయిజన్ ఇచ్చారు, దట్ మీన్స్ వాళ్ళు దాన్ని ఎవరైతే ఇలాంటి పాపాలు చేస్తారో వాళ్ళకి ఆతతాయి అంటారు. ఆతతాయి అంటే అగ్రెసర్స్. సో అలాంటి ఆతతాయిని మనం చంపవచ్చు, దాంట్లో తప్పు లేదు. సెకండ్ పాయింట్, వన్ హూ సెట్స్ ఫైర్ టు ద హౌస్. మీ ఇల్లు కాల్చేస్తే అలాంటి వాళ్ళని మీరు బ్యాక్ రివెంజ్ తీసుకోవచ్చు. సో ఈ పాండవాళ్ళకి ఎలా చేశారు కదా కౌరవాలు, వాళ్ళు ఏం చేశారు, లాక్షాగ్రహ తయారు చేశారు. లాక్షాగ్రహ తయారు చేసి దాని లోపల వాళ్ళని దానికి పంపించారు, మోసంతో వాళ్ళకి అక్కడ పంపించారు. కానీ తర్వాత వాళ్ళకి తెలిసిపోయింది, అది వేరే విషయం, వాళ్ళు అక్కడ నుంచి తప్పించి వెళ్ళిపోయారు. కానీ ప్రయత్నించారు, వాళ్ళ ఇల్లుని కాల్చేయడము ప్రయత్నించారు, వాళ్ళని కాల్చేయడానికి ప్రయత్నించారు. థర్డ్ పాయింట్, వన్ హూ అటాక్స్ విత్ డెడ్లీ వెపన్స్. ఎవరైతే మీకు కత్తి తీసుకొని గన్ తీసుకొని వచ్చి అటాక్ చేయడానికి వస్తే తప్పకుండా మీరు డిఫెండ్ చేసుకోవచ్చు, దాంట్లో తప్పు లేదు. అది మన ఇండియన్ పెనల్ కోడ్లో కూడా అది అప్లికేబుల్, నో ప్రాబ్లం అని అంటారనమాట. సో ఇక్కడ వాళ్ళు ఎప్పుడు ఇలా చేశారు, వాళ్ళు ఎప్పుడైతే విరాట్లో ఉన్నారు అజ్ఞాత్వాస్, ఎప్పుడైతే వాళ్ళకి తెలిసిపోయింది వీళ్ళు బహుశా విరాట్లోనే ఉన్నారని, అప్పుడు వచ్చారు ఫైటింగ్ చేయడానికి. అదే కాదు, ఎప్పుడైతే వీళ్ళు వనవాసంలో ఉన్నారో దుర్యోధన్ ఒకసారి ఆలోచించాడనమాట, వీళ్ళు ఎలాగో వనవాసంలో ఉన్నారు, అక్కడ ఏం తింటారు, రూట్స్ అండ్ ఫ్రూట్సే కదా, వాళ్ళకి శక్తి ఏమి ఉండదేమో, నేను మొత్తం హస్తినాపూర్ నుంచి ఉన్న ఆర్మీ తీసుకువెళ్ళి వాళ్ళని ఆక్రమణ చేస్తాను, అప్పుడు వాళ్ళు ఇంకేం చేయగలుగుతారని. ఎప్పుడైతే వ్యాసదేవ్కి ఇది తెలిసింది, వ్యాసదేవ్ వచ్చి దుర్యోధన్కి ఆపుతారు, నువ్వు ఇలా చేసావంటే నేను నీకు శపిస్తాను. సో అప్పుడు ఆ దుర్యోధన్ ఎంత దుర్మార్గుడు ఉన్నా కూడా బ్రాహ్మణ్ తాలూకా శ్రాపకి భయపడతాడనమాట, అయితే సరే అని కూర్చోపోతాడనమాట. సో అలా చాలాసారి ప్రయత్నించాడు వాళ్ళని చంపడానికి. థర్డ్ ఫోర్త్ పాయింట్, వన్ హూ ప్లండర్స్ రిచెస్. ప్లండర్స్ రిచెస్ అంటే ఎవరైతే మీ ప్రాపర్టీని తీసేసుకుంటారు. ఇక్కడ తను ఏం చేశాడు, ఎప్పుడైతే ఆ జోదం ఆడుతున్నారు, యాక్చువల్గా శకుని ఆడకూడదు ఈ గేమ్లో, దుర్యోధన్ ఆడాలి. ఆ డైస్ గేమ్ ఎవరు ఆడతారు, ఎవరు వాళ్ళ ప్రాపర్టీ స్టేక్లో పెడతారు వాళ్ళే ఆడాలి. శకుని ఎలా ఆడతాడు, అప్పుడు యుధిష్ఠిరు అబ్జెక్షన్ రేస్ చేస్తాడు, స్టార్ట్ అయిన వెంటనే అంటాడు శకుని ఎందుకు, నేను నా ప్రాపర్టీని వేస్తున్నాను, నేను డైస్ వేస్తున్నాను, దుర్యోధన్ డైస్ వేయాలి, శకుని ఎందుకు వేస్తున్నాడు. అప్పుడు దుర్యోధన్ అంటాడు, లేదు నా ప్లేస్లో నా అంకలే నాకు రిప్రజెంట్ చేస్తారు. అప్పుడు యుధిష్ఠిరు ధృతరాష్ట్ర వైపు చూస్తాడు, ధృతరాష్ట్ర ఏం చెప్పాడు, భీష్మ ఏమన్నారు, ద్రోణాచార్య ఏమన్నారు, కృపాచార్య ఏమన్నారు. అప్పుడు దీని అనుకుంటారు, సరే పెద్దవాళ్ళు ఏమి అబ్జెక్షన్ చేయకపోతే నేనేం చేస్తారని కంటిన్యూ అవుతారు. సో ఇక్కడ మోసంతో తన ప్రాపర్టీని తీసేసుకున్నారు కదా, శకుని మోసంతో తీసుకున్నారు. అసలు ఆడవలసింది దుర్యోధన్, శకుని ఎందుకు మధ్యలో రావాలి. సో అది కూడా వాళ్ళు తప్పు చేశారు. నెక్స్ట్ పాయింట్, వన్ హూ ఆక్యుపైస్ అనదర్స్ ల్యాండ్. ఇక్కడ ఏ ల్యాండ్ ఆక్యుపై చేశారు, హస్తినాపూర్ ఇంద్రప్రస్థ్ విడి తీస్తారు కదా. ఇప్పుడు ఇంద్రప్రస్థ ఎవరిది, యుధిష్ఠిరిది. కానీ ఎప్పుడైతే అజ్ఞాతవాస నుంచి తిరిగి వచ్చారో అప్పుడు ఇతను ఏమన్నారు, నేను ఇవ్వను, ఇంద్రప్రస్థ కూడా నాది. సో వాళ్ళ భూమిని తీసుకున్నారు, సో ప్రాబ్లం లేదు, వీ క్యాన్ కిల్ దెమ్. నెక్స్ట్, వన్ హూ కిడ్నాప్స్ ఏ వైఫ్. భార్యని సో ఇప్పుడు ద్రౌపదిని ఆ సభలో ఆ అసత్ సభలో తీసుకువచ్చి చీరహారం చేశారంటే కిడ్నాపింగే అయ్యింది కదా, అక్కడ కూడా తప్పు చేశారు. సో అన్ని రకాలుగా శ్రీల ప్రభుపాద్ భాష్యంలో అంటారు, ఎవరైతే భక్తులు వాళ్ళు ఎప్పుడు మంచి హృదయంతో ఉంటారు, కానీ ఇలాంటి అగ్రెసర్స్ ఆతతాయిల్ని చంపడాంట్లో తప్పు లేదు అని అంటారన్నమాట. రామాయణంలో మనం చూసాం కదా శ్రీరాముడు ఏం చేశారు, ఎప్పుడైతే సీతామాతని రావణ్ కిడ్నాప్ చేసి వెళ్ళిపోయారు అప్పుడు రావణ్ని చంపారా లేదా? రాముడు ఇలా చెప్పారా చెట్టు కింద, నేనేం చేయలేనండి నేను దయా చూపిస్తాను పర్వాలేదు తీసుకువెళ్ళావంటే లేదు, వెంటనే చంపారు. రామాయణంలో మీకు గుర్తుంటే మనము సుగ్రీవన్ వాలి కథలో వాలి అడుగుతాడు శ్రీరాముడికి, ఎందుకు నాకు చంపారు, నేనేం తప్పు చేశాను మీకు? అప్పుడు శ్రీరాముడు ఏమంటారు, నీకు చంపడంలో నాకేం తప్పు లేదు, ఎందుకంటే నువ్వు సుగ్రీవ తాలూక భార్యని అపహరించావు, అండ్ శాస్త్ర ప్రకారం కూడా అలాంటి ఆతతాయిల్ని చంపితే దాంట్లో తప్పు లేదు అని చెప్పేశారు. సో ఇక్కడ అర్జున్కి కూడా ఆ జ్ఞానం ఉంది, చెప్తున్నాడు వాళ్ళు ఆతతాయిలు అని చెప్తున్నాడు, వాళ్ళు అగ్రెసర్స్, వాళ్ళు తప్పు పనులు చేశారు. కానీ ఇక్కడ ఏమవుతుంది, మోహం దాన్ని సరిగ్గా ఏమీ కనిపించట్లేదు. తర్వాత శ్లోకంకి వెళ్ళిపోదాము. యద్యాపి ఏతే నా పశ్యంతి లోభాపహత చేతసా కులక్షయాకృతం దోషం మిత్రద్రోహే చ పాతకం కథం నాజ్ఞేయం అస్మాభిః పాపద్ అస్మాన్ నివర్తితం కులక్షయాకృతం దోషం ప్రపశ్యాద్భిర్జనార్దన. మళ్ళీ అంటున్నారు, ఓ జనార్దన, ఓ జనాల్ని రక్షించిన వాడు జనార్దన, ఆల్ దో దిస్ మెన్ ఎవరైతే నీకు కనిపిస్తున్నారు వాళ్ళందరూ గ్రీడ్ లోభంతో కూడి ఉన్నారు, కానీ వాళ్ళందరూ నా స్వజనాలు. షుడ్ వి, వాళ్ళకి కనిపించట్లేదు ఈ యుద్ధం చేయడం తప్పు అని, కానీ మనకు కనిపిస్తుంది కదా. వై షుడ్ వీ ఎంగేజ్ ఇన్ ద యాక్ట్స్ ఆఫ్ సిన్, వాళ్ళకి అర్థం అవ్వట్లేదు కానీ నాకు కనిపిస్తున్నాయి, మనకు కనిపిస్తున్నాయి, అది తప్పు కదా మనకి అని చెప్తున్నాడు. వై షుడ్ వీ అన్నాడు, నేనని కాదు, వై షుడ్ వీ, మనం ఎందుకు ఈ తప్పు చేయాలి అని చెప్తున్నాడు అనమాట. తర్వాత శ్లోకంకి వెళ్ళిపోదాము. కులక్షయా ప్రణశ్యంతి కులధర్మా సనాతనః ధర్మ నష్టే కులం కృష్ణం అధర్మో విభవాతి యుత. ఇప్పుడు ఇంకా పండితుగా మాట్లాడుతున్నారు, కులధర్మ ఇందాకన్నాడు దయా, ఇందాకన్నాడు నేను ఎలా ఎంజాయ్ చేస్తాను వాళ్ళకి ఏమైనా అవుతే, ఇందాకన్నాడు పాపం అవుతుంది కదా, మరి తాను ఒక ప్రతిఫలాన్ని నేను అనుభవించాలి, ఇప్పుడు అంటున్నాడు కులధర్మ పాడవుతుంది కదా, డైనెస్టీ వంశం అంతా పోతుంది కదా, వాళ్ళని చంపితే ఫ్యామిలీ ట్రెడిషన్ పోతుంది కదా. అండ్ ఎప్పుడైతే ఇంట్లో ఉన్న జెంట్స్ వాళ్ళందరు చనిపోతే అప్పుడు ఏమవుతుంది, మొత్తం ఫ్యామిలీ అంతా పాడైపోతుంది. ఇప్పుడు మీరు ఏ యుద్ధాల్లో చూస్తే మోస్ట్ అఫెక్టెడ్ ఉమెనే, ఎందుకంటే వాళ్ళని సంరక్షించడానికి ఎవరుండరు. ఇప్పుడు 40 lakh ఆర్మీ సోల్జర్స్ ఊహించండి, 40 lakh చనిపోతే 40 lakh విడోస్, ఇప్పుడు వాళ్ళని ఎవరు వాళ్ళని చూసుకుంటారు. అండ్ అప్పుడేమవుతుంది, ఆ ఇంట్లో ఇర్రిలిజన్ అనేది మొదలవుతుంది, అధర్మ అనేది మొదలవుతుంది, కులధర్మ పాడవుతుంది. ఇక్కడ అర్జున్ అంటాడు, కులధర్మకి సనాతన ధర్మ అంటున్నాడు, కానీ ఇప్పుడు మోహంతో కూడి ఉన్నాడు కనుక కులధర్మకి సనాతన ధర్మ అంటున్నాడు. సనాతన ధర్మ అంటే భగవంతుడి తాలూకా భక్తి చేయడమే, కులధర్మ సనాతన ధర్మ కాదు. కానీ మోహంతో కూడి ఉన్నాడు కదా అలా మాట్లాడుతున్నాడు. ధర్మం అనేది రెండు రకాలు ఉంటాయి, పరాధర్మ అపరాధర్మ. అపరాధర్మ అంటే ఇంట్లో పెద్దవాళ్ళని చూడాలి, ఫ్యామిలీ ట్రెడిషన్స్, ఫెస్టివల్స్ సరిగ్గా సెలబ్రేట్ చేయాలి, అలా కొన్ని ఫ్యామిలీ ట్రెడిషన్స్ ఉంటాయి, వాళ్ళని మనం ఫాలో చేస్తాం, అది అపరాధర్మ. పరాధర్మ అంటే దానికైనా పైనది, భక్తి చేయడము, గురువు ఒక ఆదేశాలని పాటించడము. సో ఎప్పుడైతే పరాధర్మలో అపరాధర్మలో కాంట్రడిక్షన్ వస్తే మనం ఎప్పుడు పరాధర్మని సెలెక్ట్ చేసుకోవాలి. భగవంతుడు గీతలో లాస్ట్లో ఏమంటున్నారు, సర్వధర్మాన్ పరిత్యజ్య, భగవంతుడు అంటున్నారు ఫర్ హయ్యర్ ధర్మ కింద ఉన్న అపరాధర్మల్ని మనం త్యాగం చేసుకోవచ్చు, దాంట్లో తప్పు లేదు. మనకి పరాధర్మే ముఖ్యం, మనకి సనాతన ధర్మ భక్తియే మనకి ముఖ్యం. కానీ ఇక్కడ ఇతను మాట్లాడుతున్నారు కులధర్మం గురించి. వీళ్ళందరూ చనిపోతే కులధర్మం ఏంటి, దాని పరిస్థితి ఏంటి అని అంటున్నాడు. అధర్మాభిభవత్ కృష్ణ ప్రదూష్యంతి కులాస్త్రియా స్త్రీషు దుస్తాసు వర్ష్ణేయా జాయతే వర్ణ శంకరా. ఇప్పుడు చాలా గొప్ప పండితుగా మాట్లాడుతూ చెప్తున్నాడు, ఇప్పుడు ఈ ఈ లేడీస్ని, ఈ స్త్రీల్ని ఎవరు రక్షించకపోతే వాళ్ళు తప్పు మార్గంలో వెళ్ళిపోతారు, అప్పుడు ఏమవుతుంది పరిస్థితి అని అంటున్నారు. అండ్ అప్పుడు ఏమవుతుంది, వర్ణ శంకర అన్వాంటెడ్ ప్రొజెని. అన్వాంటెడ్ ప్రొజెని అంటే ఎవరైతే మంచి సంస్కారాలతో కూడి లేన పిల్లలు పుట్టడం. అన్వాంటెడ్ ప్రొజెని అంటే మన మోడర్న్ సైన్స్ లా కాదు, పిల్లలు అవసరం లేదు, బర్త్ కంట్రోల్ మర్చిపోయారు అందుకోసం పిల్లలు పుట్టేశారు, అది అన్వాంటెడ్ అనేది కాదు. ఇక్కడ మాట్లాడుతున్నారు ఎవరైతే పిల్లలు పుట్టారో వాళ్ళు అభక్తులు, ఎందుకంటే మంచి సన్నివేశంలో పుట్టలేదు. అందుకోసం ఇస్కాన్లో గర్భద సంస్కారం అని ఒకటి ఉంది. గర్భధాన సంస్కారం అంటే ఎప్పుడైతే ఒక తల్లి తండ్రి, ఎప్పుడైతే ఒక భర్త భార్య కలుస్తారో దాని ముందు వాళ్ళు భగవంతుణ్ణి ఆహ్వానిస్తారు, భక్తి చేస్తారు. 50 ఇస్కాన్ రూల్స్ ప్రకారం 50 మాలా జపం చేస్తారు. అప్పుడు వాళ్ళు ఆహ్వానిస్తారు ఒక మంచి ఆత్మని. ఈ ప్రపంచంలో చాలా ఆత్మలు తిరుగుతున్నాయి అన్నమాట, కొన్ని దోషాలతో కూడి ఉన్నాయి, కొన్ని మంచి గుణాలతో కూడి ఉన్నాయి. ఆ సమయంలో ఏ ఆత్మ ప్రవేశిస్తుంది తెలియదు. ఎప్పుడైతే మంచి భావంతో సాత్వికంగా ఎవరైతే భగవంతుణ్ణి తలుచుకొని మా ఇంట్లో మంచి పిల్లలు పుట్టాలని అనుకుంటారో అప్పుడు మంచి ఆత్మ గర్భలోపం ప్రవేశిస్తుంది, దాన్ని గర్భధాన సంస్కారం అంటారు. అప్పుడు పుట్టిన పిల్లలకి మంచి గుణాలు ఉంటాయి. చాలామంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు, చిన్న పిల్లలు, ఇప్పుడు మేము స్కూల్ నడుస్తున్నాము, చిన్న చిన్న పిల్లలు కొంతమంది చాలా అగ్రెసివ్గా ఉంటారు, ఫైటింగ్ స్పిరిట్తో ఉంటారు, ఎవరిని కొట్టేయాలి పుష్ చేసేయాలి. కొంతమంది చాలా సాత్వికంగా ఉంటారు. ఎందుకు ఈ తేడా ఉంది, గర్భధాన సంస్కారం. ఎవరైతే పేరెంట్స్ కూడా మంచి సాత్విక భావంతో ఉంటారో అలాంటి వాళ్ళ పిల్లలు కూడా సాత్విక భావంతో పుడతారు. సో అది చాలా కేర్ఫుల్గా ఉండాలి. అఫ్కోర్స్ దిస్ ఇస్ అ వెరీ బిగ్ టాపిక్, దీనికి ఒక సండే క్లాస్ చెప్పొచ్చు మనం, గర్భధాన సంస్కారం అనేది ఎలా ఉండాలి, అండ్ ఈవెన్ ప్రెగ్నెంట్ లేడీస్ కూడా ఎలా ఆచరించాలి, భాగవతం, భగవద్గీత అలాంటి పుస్తకాలు, కృష్ణా బుక్ అలాంటి పుస్తకాలు చదవాలి. మూవీస్ చూస్తే పిల్లలు కూడా అలానే అగ్రెసివ్గా తయారవుతారు, పుట్టిన తర్వాత మనకే కొడతారు. చలో నెక్స్ట్ శ్లోకంకి వెళ్ళిపోదాం. శంకరో నరకాయేవా కులజ్ఞానం కులస్య చ పతంతి పితృహే ఏషం లుప్తపిండోదక క్రియా. ఈ శ్లోకంలోనే శ్రీల ప్రభుపాద్ భాష్యం మనం చదవలేదు, ఆ భాష్యంలో శ్రీల ప్రభుపాద్ ఒక పాయింట్ మెన్షన్ చేస్తున్నారు. శ్రీల ప్రభుపాద్ చెప్తున్నారు మహిళలని, స్త్రీల్ని రక్షణ అనేది ఉండాలి, ఎప్పుడూ ఎవరొకరు ప్రొటెక్ట్ చేస్తూ ఉండాలి. చిన్నప్పుడు నాన్న ప్రొటెక్ట్ చేస్తారు, తర్వాత భర్త ప్రొటెక్షన్ ఇస్తారు, తర్వాత కొడుకు ప్రొటెక్షన్ ఇస్తాడు. స్త్రీల్ని ఎప్పుడు ప్రొటెక్ట్ చేస్తూ ఉండాలి. అండ్ ఇక్కడ అంటున్నారు శ్రీల ప్రభుపాద్ అంటున్నారు, ఉమెన్ ఆర్ జనరలీ నాట్ వెరీ ఇంటెలిజెంట్. శ్రీల ప్రభుపాద్ చాణక్య పండిత్ని ఇక్కడ కోట్ చేస్తున్నారు. సాధారణంగా మహిళలు ఎక్కువ బుద్ధి అనేది ఉండదు, వాళ్ళు బుద్ధి తక్కువ అనేది. ఎక్కడెక్కడైతే ఇది మెన్షన్ అవుతుంది, లేడీస్ అందరూ కొంచెం ఇలా అయిపోతారు, వాట్ డస్ దాట్ మీన్, మాలో బుద్ధి లేదా, ఎందుకు ఇలా మెన్షన్ చేసిన చాణక్య పండిత్ ఇలానే అంటారు. కృష్ణ కూడా 9th చాప్టర్లో ఒక శ్లోకం వస్తుంది, ఎందుకు ఇలా చెప్తున్నారు, ఏ లెవెల్లో చెప్తున్నారు, ఏ కాంటెక్స్ట్లో చెప్తున్నారో మనం అర్థం చేసుకోవాలి. ఆత్మస్థాయిలో చెప్తున్నారా కాదా, ఆత్మస్థాయిలో అది ఎలా అవుతుంది, ఒక ఆడ మనిషి శరీరంలో ఉన్న ఆత్మ, ఒక మగ మనిషి శరీరంలో ఉన్న ఆత్మ ఒకటే కదా, ఆత్మలో మేలు ఫీమేల్ లేదు. ఈరోజు ఈ ఆత్మ ఒక స్త్రీ శరీరంలో ఉంది, తర్వాత ఆత్మ పురుష శరీరంలో వెళ్ళిపోతుంది. సో అలాంటప్పుడు ఆత్మస్థాయిలో అయితే చెప్పలేదు, ఆత్మస్థాయిలో చెప్పలేదు. ఇలాంటప్పుడు ఆత్మలోనే మార్క్ చేసి ఉంటుంది కదా, ఇది ఉమెన్ బాడీలో వెళ్ళాలి, ఇది మెన్ బాడీలో వెళ్ళాలి, ఇది తక్కువ ఇంటెలిజెంట్ ఉంది. ఆత్మస్థాయిలో కాదు. అయితే మేబీ మెంటల్ స్థాయిలో చెప్తున్నారేమో. బ్రెయిన్ మెంటల్ స్థాయిలో ఉంటే మనం ఇప్పుడు చాలాసారి చూస్తాము ఐఐటీలు ఏదో ఎగ్జామ్స్ ఎంసెట్లు చూసుకుంటాము. చాలామంది గర్ల్స్కి చాలా మంచి ర్యాంక్స్, బాయ్స్కైనా గర్ల్స్కి ర్యాంక్స్ ఎక్కువ వస్తున్నాయి. అయితే మెంటల్ స్టేట్లో కూడా కాదు, వాళ్ళు చాలా ఇంటెలిజెంట్గానే ఉండరు, చాలా బ్రెయినీగానే ఉండరు. సో మళ్ళీ ఇన్ వాట్ కాంటెక్స్ట్ చెప్తున్నారు వాళ్ళు ఇంటెలిజెంట్ కాదు? ఎందుకు అలా చెప్తున్నారంటే, లేడీస్ జనరల్గా ఇమోషనల్గా ఉంటారు, అండ్ లేడీస్ వాళ్ళ యొక్క శరీరానికి ఎక్కువ విలువ ఇస్తారు కనుక వాళ్ళు తక్కువ బుద్ధి అని అంటున్నారు. సింపుల్గా అంటే, సి మనం ఆత్మ శరీరం కాదు అని ఆ అనుభూతిలో మనం అనునిమిషం ఉండాలి. కానీ మనం ఉండగలుగుతున్నామా? లేదు. కానీ ఈ ఒక అనుభూతిలో ఉండాలని అనుకుంటే కూడా పురుషులు ఉండగలుగుతారు ఏమో, కానీ స్త్రీలు ఇలా ఉండాలంటే చాలా కష్టం. ఎందుకంటే వాళ్ళకి ఇచ్చిన శరీరం పట్ల వాళ్ళకి మోహం అనేది ఎక్కువ ఉంటుంది. సో అందు గురించి వాళ్ళకి లెస్ ఇంటెలిజెంట్ అని అన్నారు. సో ఇది ఎలాంటి దానికి ఎగ్జాంపుల్, మామూలుగా కూడా మనం చూస్తాము స్త్రీలు వాళ్ళ శరీరాన్ని డెకరేషన్ చేయడానికి ఎక్కువ టైం తీసుకుంటారు, కానీ మామూలుగా పురుషుల్లో ఆ నేచర్ ఉండదు. ఎందుకంటే శరీరం పట్ల ఆసక్తి తక్కువ. ఓహో వాళ్ళు గ్రేట్ గొప్ప సెయింట్స్ అనేది కాదు, పరిమాణం పర్సంటేజ్లో వాళ్ళు ఎక్కువ డిటాచ్డ్గా ఉంటారు, స్త్రీలు ఎక్కువ అటాచ్డ్గా ఉంటారు. అఫ్కోర్స్ ఆ అటాచ్డ్ అనేది గుణాన్ని కృష్ణ చైతన్యంలో మార్చేస్తే అది వాళ్ళకి అడ్వాంటేజ్ అయిపోతుంది, ఎందుకంటే కృష్ణుడి పట్ల అటాచ్మెంట్ వాళ్ళు ఎక్కువగా పెంచగలుగుతారు. సో తక్కువ బుద్ధి, సి దాట్ ఈస్ నాట్ బికాస్ దే హ్యావ్ ఎ లెస్ బ్రెయిన్, ఇట్స్ జస్ట్ దట్ కైండ్ ఆఫ్ బాడీ ఈజ్ అలాటెడ్ టు దెమ్. ప్రభుపాద చాలాసారి నవ్వేవారు అనమాట, అది ఎలా అవుతుంది లేడీస్కి బ్రెయిన్ తక్కువ అని ఎలా అవుతుంది అంటే, ప్రభుపాద చెప్పేవారు లేడీస్ తాలూక బ్రెయిన్ సైజ్ చిన్నది అండ్ జెంట్స్ తాలూక బ్రెయిన్ సైజ్ పెద్దది, అందు గురించి లేడీస్కి బ్రెయిన్ తక్కువ. కానీ దట్స్ నాట్ ద యాక్చువల్ రీజన్, ఈవెన్ దో దట్ ఈస్ ట్రూ ఓన్లీ ద బ్రెయిన్ సైజ్ ఆఫ్ ద లేడీస్ ఈజ్ లెస్, బట్ దట్ ఈస్ బికాస్ బ్రెయిన్ సైజ్ లేడీస్ది చిన్నది ఉంటుంది. కానీ అది ఎందుకంటే వాళ్ళొక శరీరం కూడా అలా తయారై ఉంటుంది. కొంతమంది జెంట్స్ 8 feet, 6 feet, 7 feet ఉన్నారనుకోండి, బాడీ సైజ్ ప్రకారం బ్రెయిన్ సైజ్ ఉంటుంది. సో దానివల్ల వాళ్ళ బ్రెయిన్ తక్కువ ఉందనేది కాదు. చిన్న ప్రభుపాద అలా నవ్వుతూ చెప్పేవారనమాట. ఒకసారి ఫిలడెల్ఫియాలో ఇలా ప్రభుపాద చెప్తూ ఉంటే అక్కడ ఒక మాతాజీ, విశాఖ మాతాజీ ప్రభుపాద్ దగ్గరికి వెళ్ళి ప్రభుపాద్ రూమ్లో, ప్రభుపాద్ మీరు ఇలా చెప్తూ ఉంటే క్లాస్లో ఆ జెన్స్ అందరు మా వైపు ఏదో చీప్గాని కిందగా చూస్తున్నారు, లేడీస్ అంటే ఇంటెలిజెంట్ తక్కువ అని ప్రభుపాద్ అని చెప్పారనమాట. అప్పుడు ప్రభుపాద్ నవ్వుతూ చెప్పారు, డోంట్ వరీ, చాంట్ హరే కృష్ణ యువర్ బ్రెయిన్ సైజ్ విల్ ఇంక్రీస్, డోంట్ వరీ అన్నారు, మీ బ్రెయిన్ సైజ్ ఇంక్రీస్, చాంట్ హరే కృష్ణ, చాంట్ హరే. ద డివోటీస్ ఆఫ్ కృష్ణ, దే ఆర్ వెరీ ఇంటెలిజెంట్, దే ఆర్ వెరీ ఇంటెలిజెంట్. సో ఇక్కడ ఆ టాపిక్ ఎందుకు ఉందంటే, లేడీస్ ఆర్ మోర్ ఇమోషనల్ అండ్ దే ఆర్ మోర్ అటాచ్డ్ టు ద బాడీ. సి ఐ విల్ గివ్ యూ అ వెరీ సింపుల్ ఎగ్జాంపుల్, ద జెంట్స్ ఆర్ రిజల్ట్ ఓరియంటెడ్ అండ్ ద లేడీస్ ఆర్ ప్రాసెస్ ఓరియంటెడ్. తెలుగులో చెప్పాలంటే లేడీస్ ఆ ప్రాసెస్ని, ఏదైనా పని చేస్తే ఆ ప్రాసెస్ని బాగా ఎంజాయ్ చేస్తారు, ఆ రిజల్ట్ ఏంటి వాళ్ళకి ఇంపార్టెంట్ కాదు. జెంట్స్ ఒక నేచర్ ఎలా ఉంటుంది, రిజల్ట్ ఓరియంటెడ్, ప్రాసెస్ ఏమీ లేదు, ఆ రిజల్ట్ ఏమొచ్చింది అది ఇంపార్టెంట్. సో మీకు అర్థమైనట్లు చెప్పాలంటే, లేడీసు సారీ షాపింగ్ వెళ్తారు, సారీ తీసుకొని వచ్చేస్తారు, ఇంటికి వచ్చిన తర్వాత ఆ సారీ కొన్నారు దాంట్లో ఆనందం కాదు, ఆ సారీ కొనడానికి వెళ్ళినప్పుడు అయిన ప్రాసెస్ అది చాలా ఆనందం ఇస్తుంది, అండ్ ఆ ప్రాసెస్ మొత్తం హస్బెండ్కి ఎక్స్ప్లెయిన్ చేస్తేనే ఆనందం వస్తుంది. దట్ ఐ హ్యావ్ సీన్ మై మదర్ అండ్ ఐ హ్యావ్ సీన్ మై ఆంటీ, దట్స్ వై ఐ ఎక్స్ప్లెయిన్, మొత్తం ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. పాపం ఇలా తలపట్టుకొని ఉంటాడు, నేను సారీ కొనడానికి వెళ్ళాను, స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేస్తారు, వెళ్ళినప్పటికే కడుపులో గురుగురు గురుగా అవుతుంది, ఏదో బాగాలేదు కానీ వెళ్ళాను, వీ స్క్వేర్లో దిగాను, దిగి సారీస్ చూసుకున్నాను, ఆ ఎల్లో సారీ అయితే చాలా చాలా బాగుంది, కానీ మళ్ళీ అనుకున్నాను నా ఏజ్ కదా సూట్ అవ్వదేమో అని. ఇతను ఇప్పటికే ఇంపేషెంట్ అయిపోతున్నా, అమ్మ మొత్తం మీద ఏం సారీ కొన్నావు చెప్పేసి నన్ను వదిలే రెడ్ వన్ చూశాను, ఆ రెడ్ వన్ కూడా ఇంకా నా దగ్గర ఉన్నాయి కదా రెడ్, అందుకోసం వదిలేసాను. గ్రీన్ చూశాను, ఆలివ్ గ్రీన్ అయితే బాగుంది కానీ ప్యారెట్ గ్రీన్ అయితే అందుకోసం. మొత్తం మీద బ్లూయే సెలెక్ట్ చేశాను కానీ ఇంకోటి ఆవిడ వచ్చి ఆ బ్లూ తీసుకుని వెళ్ళిపోయింది, అందుకోసం మొత్తం మీద మరూన్ తీసుకున్నాను. పోటీ మరూన్లో కూడా తినికి ముక్తి లేదు. తీసేసుకున్నాను వచ్చాను కానీ మీకు తెలుసా నాకు ట్యాక్సీ దొరకలేదు, ఆటో దొరకలేదు అసలు. వీ స్క్వేర్ దగ్గర ఎంత 50 రూపీస్ ఇతను ఇప్పటికే పాపం అమ్ము 1000 రూపీస్ ఇచ్చిన బడ్జెట్కి నువ్వు 1500 సాడీ తీసుకో పర్వాలేదు కానీ నన్ను వదిలేయమ్మా అని అనుకుంటాడు మనసులో. కానీ ఒకవేళ హస్బెండ్ వచ్చి ఇదంతా నాకు నువ్వు ఏ సారీ తీసుకున్నావు చెప్పి అంటే ఈవిడికి ఆనందం అంతా పోతుంది. ఆ మొత్తం ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తేనే ఆనందం, హ్యాపీ ఫీల్. అతను మొత్తం అంతా భరించేస్తే ఆహా ఇలా అయింది అలా అయింది ఇలా అయింది, మొత్తం మీద ఇలా తీసుకొని వచ్చాను, ఆటో దొరకలేదు వచ్చేసాను ఇంటికి వచ్చాను. పని మనిషిని తీసేస్తే కూడా ఎందుకు తీసారని కూడా పాపం అతను వినాలి. ఆవిడ నిన్న రాలేదు, మొన్న కూడా సెలవు పెట్టింది, పొంగల్ టైంకి కూడా ఇలా చేసింది, బాబు తీసేసావు కదమ్మా వదిలేయం అందుకోసం తీసాం, గంట మొత్తం చెప్తారు అందుకోసం తీసాం. సో ప్రాసెస్ ఓరియంటెడ్, ద ఫీమేల్స్ ఆర్ ప్రాసెస్. వాళ్ళకి ప్రాసెస్లోనే మజా వచ్చింది. సారీ తీసుకుని మళ్ళీ పెట్టేస్తారు అల్మార, వాళ్ళకి పెద్ద పట్టించరు, వేసుకుంటే వేసుకుంటారు లేదని పడేస్తారు. కానీ ఆ ప్రాసెస్ అంతా చాలా మజా వచ్చింది. జెంట్స్కి అలా ఇంట్రెస్ట్ లేదు, ఏం కొన్నావమ్మా సింపుల్గా చెప్పే. సో దట్ ఈస్ వై ద లేడీస్ హూ ఆర్ ఇంటెలిజెంట్, ఇఫ్ యూ లవ్ యువర్ హస్బెండ్స్ ట్రై టు కీప్ యువర్ కాన్వర్జేషన్ షార్ట్. దిస్ ఈస్ ఎ టిప్ ఐఎమ్ గివింగ్ యూ, keep your short, he will appreciate it. Speak to the point and very short, he will appreciate it. And the gents who wants to make your wife happy, just go ahead and listen to the whole process. Just listen, then you can be a good husband. That's a tip for a happy marriage life. Just listen, just be good listener, you will be a good husband. Anyway, we should not go to that. But that is why the ladies are less intelligent ani chepparu antappa inkemi kaadu. So ikkada antunnadu Arjun antunnaru unwanted population vachinappudu em avutundi, pindadani evaru chestaru ani aduktunnadu. Pindadani anedi chaala mukhyam, endukante ee bhooprapanchamlo మనం ఏదైతే చేస్తామో దాని ఒక ప్రతిఫలాన్ని స్వర్గంలో నరకంలో పితృలోకంలో మనం అనుభవించాలి. ఇదే మన కర్మ భూమి. అక్కడ వెళ్ళిన తర్వాత నిన్న కర్మని మార్చేస్తాను అంటే అది ఇక్కడ చెయ్యాలి. కానీ 90% కానీ మ్యాక్సిమం పీపుల్ పితృలోకానికే వెళ్తారు. ఓన్లీ ఎవరైతే ఎక్సెప్షనలీ చాలా మంచి కర్మ చేశారు వాళ్ళే స్వర్గలోకానికి వెళ్తారు, ఎవరైతే పాపం చేస్తారో వాళ్ళు నరకానికి వెళ్తారు. అయితే ఎవరైతే పితృలోకంలో ఉన్నారో, ఇక్కడ ఉన్న కొడుకులు ఎవరైతే పిల్లలు, వాళ్ళు దానం చేస్తూ ఉంటే మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటే దాని ఒక ప్రతిఫలం వాళ్ళకి పితృలోకంలో అందిస్తుంది. అందు గురించి అందరూ కొడుకు అని కోరుకుంటారు. ఎందుకంటే ఇక్కడ ఏదైతే తను మంచి కర్మ చేస్తున్నాడో అంతా తనకి అక్కడ. సో ఒకవేళ ఇక్కడ అబ్బాయి లేడనుకోండి, చనిపోయాడు ఈ మహాభారత్ వార్లో, చెయ్యడు పితృదాన్ చెయ్యడు, అప్పుడు అక్కడేమవుతుంది, ఎవరైతే పితృలోకంలో ఉన్నారో ఎప్పుడైతే వాళ్ళ కర్మ ఫలితం కంప్లీట్ అవుతుంది వాళ్ళు మళ్ళీ కిందకి పడిపోతారు. ఎందుకంటే వాళ్ళకి మళ్ళీ అక్కడే ఉండాలని రెంట్ ఎవరు పే చేయాలి కదా, కంటిన్యూస్గా రెంట్ ఇక్కడ డిపాజిట్ చేస్తూ ఉండాలి బ్యాంక్ అకౌంట్లో, అక్కడ వాళ్ళకి దొరుకుతుంది. ఇక్కడ డిపాజిట్ చేయడానికి ఎవరు ఉండరు, మహాభారత్ వార్లో అందరు చనిపోతే ఎవరు ఇక్కడ డబ్బులు డిపాజిట్ చేస్తారు, వాళ్ళకి అక్కడ నుంచి ఖాళీ చేయమంటారు. సో అందు గురించి అర్జున్ అంటున్నారు దే విల్ ఫాల్ డౌన్ ఫ్రమ్ పితృలోక, ఈ యుద్ధం అవుతే ఇది ప్రాబ్లం కదా అని చెప్తున్నారు. అయితే మనకు ఒక డౌట్ అవ్వచ్చు, కానీ మనం కృష్ణా డివోటీస్ కదండి. అందు గురించి అనువాదంలో శ్రీల ప్రభుపాద్ భాగవతం నుంచి 11.5.41 మంచి శ్లోకం కోట్ చేశారు, డోంట్ వరీ ఎనీ వన్ హూ హెస్ టేకెన్ షెల్టర్ ఆఫ్ ముకుంద, హీఈస్ అ గివర్ ఆఫ్ లిబరేషన్, గివింగ్ అప్ ఆల్ కైండ్స్ ఆఫ్ అబ్లిగేషన్, మీకు ఏమీ అవసరం లేదు అని చెప్పేస్తున్నారు. పిత్రదానము ఇది ఆ శ్రాద్ధ సర్వమని మీకు ఏమీ అవసరం లేదు, డోంట్ వరీ అని అంటున్నారు. అయితే మనకి కొన్ని రుణాలు ఉన్నాయి, దేవరిణ ఇక్కడ అంటున్నారు కదా, దేవ ఋషి భూతప్త నిర్ణం పిత్రణాం, దేవరిని ఉంది ఋషిరిని ఉంది పితృరిని ఉంది, దాన్ని మనం ఏదో రూపంలో దాన్ని మనము ఇస్తున్నారు. దేవరిని అంటే దేవతలు ఒక రుణం, వాళ్ళు మనకి వర్షం ఇస్తున్నారు అన్నీ ఇస్తున్నారు, అందుకోసం యాగం చేసి వాళ్ళ రుణాన్ని మనము తీర్చేయాలి. ఋషి రుణం ఎవరైతే గురువులు జ్ఞానం ఇస్తున్నారు వాళ్ళొకరి ఋణాన్ని మనం తీర్చాలి. ఎవరైతే పిత్ర మనకి జన్మమిచ్చారు పితృలు, వాళ్ళొకరి ఋణాన్ని మనం తీర్చాలి. కానీ ఇక్కడ అంటున్నారు, కానీ ఎవరైతే లోటస్ ఫీట్ ఆఫ్ ముకుంద భగవంతుడి తాలూక పాదపద్మాలు ఒక శరణాగతి తీసుకున్నారు, దే ఆటోమేటిక్లీ ఆల్ అబ్లిగేషన్స్ ఆర్ ఫుల్ఫిల్. ఎప్పుడైతే మీరు మంచి భక్తులుగా మారుతారు, అక్కడ ఉన్న మీ పితృవులు కూడా ఆనందిస్తారు, వాళ్ళకి అక్కడ విఐపి ట్రీట్మెంట్ ఇస్తారు, హే యువర్ సన్ ఇస్ అ డివోటీ, అందరు రెస్పెక్ట్ ఇస్తారు వాళ్ళకి, యువర్ సన్ ఇస్ అ కృష్ణ డివోటీ, సో డోంట్ వరీ. ఎవరైతే కృష్ణ భక్తులు, ఎవరైతే కృష్ణ భక్తియుక్త సేవ చేస్తారు, ఎవరైతే భగవంతుడు ఒక ప్రచారంలో సాయం చేస్తారో, అలాంటి వాళ్ళకి ఎటువంటి రూల్స్ అప్లికేబుల్ లేదు, మన టెన్షన్ అయ్యే అవసరం లేదు. నెక్స్ట్, దోషేరేతే కులాజ్ఞానం వర్ణశంకర కరాకయే ఉత్సాద్యంతి జాతి ధర్మ కులధర్మశ్చ శాశ్వత. ఇప్పుడు జాతి ధర్మ గురించి చెప్తున్నాడు. ఇందాక కులధర్మ అన్నాడు, ఇప్పుడు అంటున్నారు జాతి ధర్మ. జాతి ధర్మ అంటే కమ్యూనిటీ ధర్మ, పర్టికులర్ కాస్ట్ అండ్ కమ్యూనిటీ. అన్ని పాడవుతాయి కదా, ఎందుకంటే మళ్ళీ ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ అయిపోతాయి, అంతా అన్ని సంస్కృతి సంప్రదాయాలు అన్నీ పోతాయి కదా అని చెప్తున్నారు. అండ్ మొత్తం మీద ఐ విల్ బి రెస్పాన్సిబుల్, నేనైనా కారణం అవుతానా ఇదన్నిటికీ అని చెప్తున్నాడు అనమాట. నెక్స్ట్, ఉత్సాన కుల ధర్మాన మనుష్యనాం జనార్దన నరకే నియతం వాసో భవతీత అనుషుషమా. ఇప్పుడు చెప్తున్నాడు కృష్ణ, నేను మామూలుగా ఇలా మాట్లాడలేదు, నేను కూడా ఇది విన్నాను, డిసిప్లిక్ సక్సెషన్ పరంపరలో ఈ జ్ఞానాన్ని నేను తీసుకున్నాను అని చెప్తున్నాడు అనమాట. ఎవరైతే ఫ్యామిలీ ట్రెడిషన్స్ కులధర్మాన్ని పాడు చేస్తారో వాళ్ళు ఎల్లప్పుడూ హెల్లో నరకంలో ఉండాలి అని నేను పరంపరలో విన్నాను, నేను ఏదో నా మానసికంగా ఏదో సృష్టి చేసి చెప్పట్లేదు అని తను కృష్ణుడితో చెప్తున్నారు. ఇక్కడ మనం అనుకోవచ్చు, అయితే అర్జున్కి జ్ఞానం అయితే ఉంది, తర్వాత జన్మం ఉంటుంది, వాళ్ళు నరకానికి వెళ్తారు, అలాంటప్పుడు మళ్ళీ గీత ఎందుకు మొత్తం అంతా ఆత్మ కాదు శరీరం ఇదంతా ఎందుకు, తనకి ఆల్రెడీ జ్ఞానం ఉంది కదా. కానీ క్లియర్గా జ్ఞానం లేదు. ఈ ప్రపంచంలో చాలామందికి ఆ జ్ఞానం ఉంది, పాపం చేస్తే నరకానికి వెళ్తాం, ఇక్కడ వెళ్తే పుణ్యం. కానీ కంప్లీట్గా సోల్ అంటే ఏంటి, స్పిరిట్ సోల్ అంటే ఏంటి, అసలు వీఆర్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ కృష్ణ, అలాంటి జ్ఞానం లేదు. సో అర్జున్కి కూడా పూర్తిగా ఆ జ్ఞానం అయితే లేదు. అందుగురించి తను కులధర్మ గురించి మాట్లాడుతున్నాడు. కులధర్మ అంటే, కులధర్మ అంటే ప్రతి ఇంట్లో ఒక ధర్మం ఉంటుంది, ఎలా మాట్లాడాలి, ఎలా ఆలోచించాలి. సి అందుగురించి చాలామంది ఎవరైనా పిల్లలు తప్పుగా మాట్లాడితే, మన ఫ్యామిలీలో మనం ఇలా మాట్లాడము, ఇది మన ఫ్యామిలీ ట్రెడిషన్ కాదు, మనం ఇలా ఆలోచించాము. సి చాలామంది ఇంట్లో నాన్నగారు స్మోక్ చేస్తూ ఉంటే పిల్లలు కూడా చిన్నప్పటి నుంచి చూసుకొని స్మోక్ చేస్తారు. కానీ ఎవరి ఇంట్లో అయితే పేరెంట్స్ చాలా మంచిగా బిహేవ్ చేస్తారు, అలాంటి చెడు అలవాట్లు లేదు, వాళ్ళ పిల్లలు ఏమనుకుంటారు, అయ్యో మా ఇంట్లో ఎవరు అలా చేయరు, సో మేము అలా చేయకూడదు, సో వాళ్ళు స్మోక్ చేయాలనుకుంటే కూడా ఎక్కడో బయటకు వెళ్ళి చేస్తారు కానీ లోపల చేయరు, ఎందుకంటే వాళ్ళ కులధర్మం అలా ఉంది. సో ఆ కులధర్మ నాశనం అవుతుంది కదా అని అర్జున్ చెప్తున్నాడు. అహోబాత మహత్ పాపం కర్తుం వ్యవసితా వయం యద్రాజ్య సుఖలోభేన హంతుం స్వాజనముద్యత. అర్జున్ అంటున్నాడు, హౌ కెన్ ఐ కమిట్ సచ్ ఎ గ్రేట్ సిన్, దేనికి, రాజ్య సుఖ లోభేనా, అంతేనా, నేను మంచి నాకు ఆ రాజ్యం దొరకాలి, ఆ ఒక సుఖమే నాకు దొరకాలి అని ఆ లోభంతోనే నేను ఇలా ప్రవర్తించాలి, నాకు ఇష్టం లేదు, నేను ఇలా ప్రవర్తించలేను. యది నా ఆ ప్రతీకారం అశస్త్రం శాస్త్రపానయా ధత్రాష్టరానహన్యాస్ తన్మేషే మాతరం భావేత్. ఇప్పుడు అర్జున్ అంటున్నాడు, అయితే ఒక పని చేస్తాను, నేను అన్ని కింద పెట్టేస్తాను, నా కాండీవు నా బాణాలు, వాళ్ళు కావాలంటే వచ్చి నాకు చంపేసినా నాకు ప్రాబ్లం లేదు, నేను మాత్రం ప్రతీకారం చెయ్యను. ఎందుకు ఇలా చెప్తున్నారంటే, క్షత్రియ ధర్మం ఏంటంటే ఎవరితో అయినా మీరు యుద్ధం చేస్తున్నప్పుడు వాళ్ళు మీ ఈక్వల్గా ఉండాలి, మీ రథం మీద ఉంటే వాళ్ళు కూడా రథం మీద ఉండాలి, వాళ్ళు నడుస్తూనే వస్తే వాళ్ళకి మీరు ఏం చేయకూడదు, ఈక్వల్గా ఉండాలి, వాళ్ళు అలర్ట్గా ఉండాలి, వాళ్ళు ఎక్కడో చూస్తున్నారు మీరు వెనక నుంచి బాణం వేయకూడదు, ఈక్వల్గా ఉండాలి, అలర్ట్గా ఉండాలి, వాళ్ళు కూడా ఎక్విప్డ్గా ఉండాలి, అంటే మీ దగ్గర కాండీవు ఉంటే వాళ్ళ దగ్గర కూడా కాండీవు ఉండాలి, మీ దగ్గర గదా ఉంటే వాళ్ళ దగ్గర కూడా గదానే ఉండాలి. సో ఎవరైతే క్షత్రియులు నేను ఇంకా యుద్ధం చేయనని పెట్టేస్తే ఎవరు తన్ని చంపరు అనమాట, అలా చేయరు. అది క్షత్రియ కోడ్ ఆఫ్ ఫైటింగ్ నుంచి రాంగ్ అంటారు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం అలా చేయకూడదు. కానీ ఇక్కడ అతను అంటున్నాడు, నేను పెట్టేస్తాను, వాళ్ళు వచ్చి నాకు ఫైట్ చేసినా కూడా నేను ప్రతీకారం చెయ్యను, నేను రెడీగా ఉన్నాను అని అంటాడు. తర్వాత అంటారు, సంజయో ఉవాచ ఏవం యుక్తార్జున సంఖ్యే రథోపస్థా ఉపావిశాత్ విసృజ్య సాసరం చాపం శోక సంవిఘ్న మానస. మళ్ళీ బ్యాక్ టు సంజయ్ వచ్చేసాము, మళ్ళీ మన కమెంటేటరు బ్యాక్ టు వచ్చేసాము. సో కమెంటేటర్ అంటున్నాడు, ఓపెనింగ్ బ్యాట్స్మెన్ వీక్గా ఉన్నాడు, అంపైర్ అంటే ఎవరు, కృష్ణుడే కౌన్సిలింగ్ ఇస్తున్నారు, బ్యాట్స్మెన్ చేంజ్ చేయడానికి లేదు, వెయిట్ చేయండి అని కమెంటేటర్ బ్యాక్ వచ్చేసాడు, ఇలా ఉంది పరిస్థితి అక్కడ అని చెప్తున్నారు. ఇలా అర్జున్ చెప్పేశాడు, తన బో అండ్ ఆరో పక్కన పెట్టేశాడు, తన మైండ్ అంతా డిస్టర్బ్గా ఉంది, ఇలా ఉంది పరిస్థితి అని చెప్తున్నాడు అనమాట. సో ఇక్కడ మనం ఎంతైనా ఆలోచించినా పోండే, అర్జున్ ఇప్పుడు రెడీ అయిపోయాడు. నేను తర్వాత మీరు ఇప్పుడు చూస్తారు సెకండ్ చాప్టర్, దిస్ వాజ్ ద లాస్ట్ శ్లోక, దిస్ మనం ఇప్పుడు సెకండ్ చాప్టర్కి నెక్స్ట్ సండే వెళ్ళినప్పుడు చూస్తాము ఎలా అర్జున్ అంటే, నేను ఏదైనా రెడీ, నేను బెగ్గింగ్ చేయడానికి కూడా రెడీగా ఉన్నాను, కానీ అది పాసిబుల్ లేదు, మన నేచర్కి వ్యతిరేకంగా మనం ప్రవర్తించలేము. తన క్షత్రియుడు, తన్ని అందరినీ రక్షించాలి, తనది అది తన డ్యూటీ, తను బెగ్గింగ్ బాల్ తీసుకుని తిరగకూడదు, తన ధర్మ ప్రకారం తను ప్రవర్తించాలి. సో అదంతా తర్వాత చాప్టర్స్లో వస్తుంది. అండ్ వాళ్ళు ఒక నేచర్కి వ్యతిరేకంగా భీముడు ఎప్పుడైతే ఆ సుగంధిక ఫ్లవర్ని తీసుకోవడానికి వెళ్తారో, తనకి అంటారనమాట ఎవరైనా, నువ్వు కువేర్కి రిక్వెస్ట్ చేయి, నాకు ఇస్తారా, ఎందుకంటే ఆ పాండ్, ఆ చెరువు ఎక్కడైతే ఆ సుగంధిక పుష్పాలు లోటస్ కమల్ పువ్వు బయటకు వస్తుంది, అది కువేర్కి చెందింది, కువేర్కి అడగొచ్చు కదా అంటే తను అంటాడు, లేదు నేను క్షత్రియు, నేను ఎవరి దగ్గర అడగను, నేను తీసేసుకుంటాను. సో అది క్షత్రియ స్వభావము, వాళ్ళొక స్వభావం అలా ఉంటుంది. మేము కూడా క్షత్రియులేనండి, మీరు కాదండి క్షత్రియులు, నేను ఇక్కడ మాట్లాడింది వేరే క్షత్రియుల గురించి, క్షత్రియ మీరు క్షత్రియులు కాదు. మీరు క్షత్రియులు అంటే మీరు అందరినీ ప్రొటెక్ట్ చేయాలి, క్షత్రియులు అంటే మీరు పాలిటిక్స్లో ఉండాలి, ఆ క్షత్రియు గురించి కాదు. ఇక్కడ కూడా అలాంటి చాలామందికి అలాంటి ఉంటాయి, మేము క్షత్రియ కాస్ట్ అండి, అందుకోసం మేము మాసం తినొచ్చండి, ఏం పర్వాలేదండి, నువ్వు అలాంటప్పుడు మీరు అందరినీ రక్షించాలి, అది మీరు చేస్తున్నారా, లేదు మీరు చేయట్లేదు కదా, మరి మీరు ఎలా క్షత్రియులు అయ్యారు, మీరు క్షత్రియులు అవుతే మీరు ఎందుకు చికెన్ అమ్ముతున్నారు, అది మీ పని కాదు కదా, మీరు అందరినీ రక్షించాలి, ఈ రథం మీద వచ్చేయండి, అందరినీ ఈ రాజ్యాన్ని పరిపాలించాలి, భారతదేశాన్ని పరిపాలించాలి, కానీ లేదు కదా. సో అది మనకు అప్లికేబుల్ లేదు. సో ఇది దిస్ ఇస్ ద సిచ్యువేషన్ విత్ అర్జున. అండ్ మన హీరో ఇక్కడ ఆల్రెడీ కూర్చోపోయారు, బాణం అంది పక్కన పెట్టేశారు, ఇప్పుడు తను మళ్ళీ లేస్తాడు లేదు అది మనం వచ్చే ఆదివారము చూద్దాము. ఇది శ్రీమద్ భగవద్గీత ఉపనిషత్సు బ్రహ్మ విద్యానా యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే అర్జున విషాదయోగ నామ ప్రథమోధ్యాయ. హరిః ఓం తత్సత్. సో మనం చూసాము, టు గివ్ అ ఎండ్ టు దిస్ ఫస్ట్ చాప్టర్, ఎలా అర్జున్ అంత ఎక్సైట్మెంట్తోని హ్యాపీగా తన ఒక బోని, తన ఒక గాంధీవని రేస్ చేస్తూ వచ్చాడు. కానీ ఎప్పుడైతే ఇక్కడ ఆర్మీస్ని, ఆ సేనాని చూశాడు, తన ఒక కాన్ఫిడెన్స్, తన ఒక ఎక్సైట్మెంట్ పోయింది, మెల్లమెల్లగా మోహంకి గురి అయిపోయి నేను ఇంకా యుద్ధం చెయ్యను అని చెప్పాడు. అలానే భక్తి జీవితంలో కూడా మనం ఉత్సాహంతోనే లోపలికి వస్తాం, నేనేదో చేస్తాను అని. కానీ మెల్లమెల్లగా ఎప్పుడైతే ప్రత్యక్ష జ్ఞానం అనేది మూడు రకాలుగా వస్తుంది, ప్రత్యక్ష జ్ఞానం, అనుమాన్ అండ్ శబ్ద ప్రమాణం, ఈ మూడు ఉంటాయి. ప్రత్యక్ష ప్రమాణం అంటే ఏదైతే మనం చూస్తున్నాం, చూసి అనుమాన్ ఏదోటి ఇన్ఫరెన్స్ చేస్తాం, ఇది ఇలానే ఉంటుందేమో, అది అలానే ఉంటుందేమో. కానీ శాస్త్ర ప్రకారం ఆ ప్రత్యక్ష ప్రమాణానికి అనుమాన్ ప్రమాణానికి మనం పెద్దగా విలువ ఇవ్వకూడదు, మనం ఎప్పుడు శబ్ద ప్రమాణానికే విలువ ఇవ్వాలి. ప్రత్యక్షంగా మనం ఏదైనా చూస్తున్నాం కానీ అది నిజం కాకపోవచ్చు, మనకి ఇలా కనిపించింది. సో ఎప్పుడు గురువు సాధు శాస్త్ర దగ్గరికి వెళ్ళి శబ్ద ప్రమాణం తీసుకోవాలి, అప్పుడు గురుగారు దానికి కరెక్ట్ ఇంటర్ప్రిటేషన్ ఇస్తారు, నువ్వు ఏదైతే చూసావు యాక్చువల్గా దానిలో నిజం ఏంటి. ఇక్కడ అర్జున్ ఏం చేశాడు, ప్రత్యక్ష చూశాడు, ఓహో నా గ్రాండ్ సన్స్, నా గ్రాండ్ ఫాదర్. వంతెన ఏమైంది, అనుమాన్, ఓ ఇన్ఫరెన్స్ చేసుకున్నారు, ఓహో వీళ్ళు చనిపోతే ఇలా అవుతుంది అలా అవుతుంది. కానీ కృష్ణుడు ఏం చేశారు, శబ్ద ప్రమాణంతో, శబ్దాలతోని తన మోహాన్ని బయట తీశాడు. సో మనం కూడా భగవద్గీతని ఆ మూడ్లో చదవాలి. ఆ భగవద్గీత నుంచి వచ్చిన శబ్ద ఆ వాక్యాలు మన హృదయంలో ఉన్న మోహాన్ని తీసి పడేస్తుంది అని కోరుకుంటూ మనం భగవద్గీత పారాయణ చేయాలి, భగవద్గీత అర్థం చేసుకోవాలి. ఈరోజు ఇక్కడే ఆపుదాము. వచ్చే ఆదివారం సెకండ్ చాప్టర్ మొదలు పెడతాం. శ్రీల ప్రభుపాదకి జయ, భగవద్గీతకి జయ.